सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ओम क्लीम कृष्णाय गोविंदाय गोपी जनवल्लभाय नमः। దేవాలయాలను నిర్మాణం చేయటం వల్ల వచ్చేటటువంటి లాభాలు, అందులో ఉన్న కొన్ని విశేషాలు నేను రోజు చెప్పాను. ఆలయంలో ప్రదక్షిణ చేయటం వల్ల జీవులకున్న కొన్ని పాపాలు తొలగిపోతాయి. కొంచెం జాగ్రత్తగా వినవలసిన ఘట్టం ఏంటంటే, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మంచి అయినా చెడ్డైనా చేసిన దాన్ని ఎవడైనా అనుభవించక తప్పదు. ఎంత గొప్పవాడైనా తాను చేసిన పనికి తగిన ఫలితం అనుభవిస్తాడు. అదే మార్కండేయ పురాణంలో చెప్పారు, ఒకసారి కడుపులోకి అన్నం వెళ్ళిపోయింది, అన్నం మంచిదైతే ఆరోగ్యం ఇస్తుంది, అదే ఏ దుష్టాన్నమో కుళ్ళిపోయిన విషాన్నమో అయితే అది అనారోగ్యం తెచ్చిపెడుతుంది. కాకపోతే అన్నం వెళ్ళిన వెంటనే అదొక అపవిత్ర అన్నం, పాడైపోయిన అన్నం అని తెలిస్తే పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఏం చేసేవారు, ఒక మందు వేసేవారు, అప్పుడు అది వాంతి రూపంలో కానీ లేదా మలం ద్వారా కానీ వెళ్ళిపోయేది. వెళ్ళిపోతే పూర్తిగా ప్రాణాపాయ స్థితి రాదు, కానీ కొంచెం ఎంతో కొంత అనారోగ్యం లేకుండా మాత్రం ఉండదు. అందువల్ల ఇప్పటికూడా మన శరీరంలో కొన్ని ఆహార పదార్థాలు లోపలికెడితే ఇమడకపోతే కక్కేస్తాడు, కక్కడం లాభమే. బయటకు కక్కితే అది లోపలికి వెళ్ళి వాడి శరీర వ్యవస్థని పాడు చేయకుండా ఉంటుంది, అవస్థ లేకుండా చేస్తుంది. లేదా అది పడకపోతే కొంతమంది రాత్రి పన్నెండింటిగా బయలుదేరతారు, లోపలికి వెళ్తారు, రెండు మూడు సార్లు మలం ద్వారా బయటికి పోతుంది. మొత్తం మీద లోపలికి వెళ్ళింది ఎంతో కొంత ప్రభావం చూపించిందా లేదా. అందువల్ల దీనిని కర్మము అన్నారు, అంటే తిన్న అన్నం అనుభవించాలి. అలాగే ఓ పని చేసావు, దానికి తగిన ఫలితం కూడా అనుభవించవలసిందే. మంచి చేస్తే మంచికి తగిన ఫలితం ఏదో ఒకనాడు అనుభవిస్తాం, అలాగే విపరీతమైన చెడ్డ పని చేస్తే దానికి కూడా తగిన ఫలితం అనుభవించాలి. కానీ దానిని కొంతవరకు ఎలా తగ్గించుకోవచ్చు? ఒక వ్యక్తి ఉన్నాడు, పరమనీచుడు, క్షుద్రమైన పనులు చేశాడు, తర్వాత పశ్చాత్తాపం కలిగింది, అయ్యో ఒకప్పుడు ఎందుకు ఈ పాపాలు చేశాను అనిపించింది. ఈ పశ్చాత్తాపం పొందిన తర్వాత ఈ పాత పాపాన్ని వాడు అనుభవించాలా అనుభవించకూడదా? అంటే పూర్తిగా అనుభవించనక్కర్లేకుండా అందులో చాలా భాగాన్ని తగ్గించుకోవడం కోసమే ఆలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఒక ఆలయం నిర్మాణం చేస్తాను అని సంకల్పిస్తే దానివల్ల సగం పాపం పోయినట్టే. నేను చెప్పలేదండి, నేను చెప్తే ఎలాగో నమ్మరు కానీ వేదవ్యాసలో, అగ్ని పురాణంలోను, భాగవతంలోనూ కూడా చెప్పారు. అందున ముఖ్యంగా కలియుగంలో చేసిన కాని పాపములు చెందవు, పుణ్యకార్యములు చేసేదనన్న మాత్రమున చెందును అంటాడు. కలియుగంలో పాపము చేస్తేనే పట్టుకుంటుంది, పుణ్యం అలా కదట, చేస్తాను అన్నంత మాత్రం చేతనే పుణ్యం వస్తుంది. అందుకే కలియుగంలో చాలా మంది దానం చేస్తామని మాట ఇచ్చి చేయకుండా తప్పించుకుంటున్నారు. చేస్తామని అన్నా కూడా పుణ్యం వస్తుంది కనుక, కానీ మోసం చేయొద్దన్నాడు. ఇప్పుడు పద్మపురాణము, అగ్నిపురాణము రెండింటి సారాంశాన్ని మీకు ఇచ్చాం. అగ్నిపురాణం సంక్షిప్తంగా నిన్న మీకు ఒక పుస్తకం ఇచ్చాం, అందులో 13-14 పేజీలు లాంటివి చదవండి ఒకసారి. అందులో వ్యాసుడు చెప్పింది ఏమిటి, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి గుడి కట్టాలని సంకల్పం వచ్చింది, ఏమైనా సరే ఒక అద్భుతమైన ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం చెయ్యటం వల్ల ఆలయ నిర్మాణం చేసిన ఫలితం వచ్చిందిట. ఏ కారణం చేతనైనా ప్రకృతి కానీ ప్రజలు కానీ లేక దైవానుగ్రహం కానీ ఇటువంటివి లేక ఆలయం కట్టలేకపోతే అతనికి దోషం రాదు. ఎందుకని, సంకల్పంలో దృఢత్వం ఉంది, మంచితనం ఉన్నది, నేనేమైనా ఈ పని చెయ్యాలనుకున్నాడు, కానీ సహకారం దొరకలేదు, అప్పుడు కట్టలేకపోయాడు. కట్టలేకపోతే అతని దోషం లేదు కనుక ఆలయం నిర్మాణం చేయటం వల్ల వచ్చే ఫలితం వచ్చేసినట్టే. కానీ కడతానని సంకల్పించి అన్య వసతులు, సౌకర్యాలు, సహకారాలు ఉన్నా మోసం చేస్తే అప్పుడు సంపూర్ణంగా పాపం వస్తుంది అన్నాడు. అందుకనే పూర్వకాలంలో ముందు ఒక సంకల్పం చేసుకోండి, దానివల్ల కొంత దోషం పోతుంది, ఇంకా మిగతా దోషములు ఎలా పోతాయి? ఒకటి, దేవాలయంలో శిఖర దర్శనం వల్ల, పైనున్న గోపుర దర్శనం వల్ల కొన్ని దోషాలు తొలగిపోతాయి. ఇక మరికొన్ని పాపాలు ఉన్నాయి, తెలిసి కానీ తెలియక కానీ చేసే 10 రకాల పాపాలు. ఈ 10 పాపాలని దశవిధ పాపములు అంటారు. దసరా అనే శబ్దం అలా వచ్చింది, దశ హర దసరా అయ్యింది. దశ అంటే 10 రకములైన పాపములను హరించున్నది గనక దాన్ని దశహర అన్నాం. అది వికృతిలో దసరా అయిపోయింది. ప్రకృతి వికృతి అని ప్రతి భాషకి ఉంటాయి. యమున యమున అవుతుంది, అగ్నిహి అగ్గి, అలాగే దశహర దసరా అయిపోయింది అనమాట. అలా వికృతి అయ్యి దసరా అయింది కానీ అసలు పేరు దశహర. మనం శరీరంతో మాటలతోటి మానసికముగాను మూడు రకాల పాపాలు చేస్తున్నాం. అందులో శరీరంతో చేసే పాపాలు 4, మాటలతో చేసే పాపాలు 3, మనస్సులో సంకల్పంతో చేసే పాపాలు 3, వెరసి 10 రకాల పాపాలు. ఈ దశవిధములైన పాపములను తొలగిస్తుంది గనక దాన్ని దసరా అన్నారు. ఇలాంటి పాపములు ఏది, కాయిక వాచిక మానసిక పాపములు తొలగడానికి ఆలయంలో ప్రదక్షిణ చెయ్యండి అన్నారు. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. శివపురాణంలో ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమను ఒక ఘట్టం ఉన్నది. ఈ జ్యోతిర్లింగాల పుస్తకం మేము అన్ని ఏం తెస్తాం తేలేదు, కానీ వీలుంటే పీఠం ద్వారా తెప్పించుకోండి. అందులో ఘుస్మేశ్వరలింగం ఒకటి ఉన్నది, ఘుస్మేశంకి విషయాలకి. అందులో ఆ సుదేవుడు అనేవాడు తన భార్య సుదక్షిణతో శతం ఏకోత్తరమేవచ 101 ప్రదక్షిణలు చేశాడ. ఉత్తరము అంటే ఎక్కువగా, శతం అంటే 100, ఏక ఉత్తరం ఒకటి ఎక్కువగా అంటే 100కి ఒకటి ఎక్కువ అంటే 101. 101 ప్రదక్షిణలు చేయడంతో వారి సమస్త పాపాలు ఈ జన్మల్లో చేసినవే కాక అనేక జన్మలలో చేసిన పాపములన్నీ పటాపంచలైపోయాయి అన్నారు. కాబట్టి ప్రదక్షిణ వద్దు, దానివల్ల ఏం ఉపయోగం లేదు అని ఎవడన్నా చెప్పాడంటే వాడు పరమ పాపాత్ముడు. శాస్త్ర ప్రకారముగా 108 మొదలైన ప్రదక్షిణలు పూర్వకాలంలో చేసినట్టుగా పురాణములలో ఉంటుంది. అందువల్ల దీనివల్ల ఈ ప్రదక్షిణ వల్ల ఏమవుతాయి, ఏమేమి పాపములు ఉన్నాయి, యాని కాని అంటే ఏమేమి అని అర్థం అన్నవాడు తెలుగులో, ఏమేమి పాపములున్నాయో అవి అవి ఈ జన్మలోనే కదట, జన్మాంతర కృతానిచ ఇంతకు పూర్వ జన్మల్లో కూడా మనం తెలియక ఎన్ని పాపాలు చేసామో ఆ పాపాల వల్లే ఈ జన్మలో రకరకాల రోగాలు కష్టాలు రూపాలు ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల పూర్వజన్మలో చేసిన పాపములు కూడా నశ్యంతి అంటే నశిస్తున్నాయి. కానీ వ్యాసుడు నశ్యంతి అలా ప్రణశ్యంతి అన్నాడు. నశ్యంతికి ముందు ప్ర అనే ఉపసర్గ చేరితే సర్వనాశనం అయిపోతాయి. నశ్యంతి అంటే నాశనం అవుతున్నాయి, ప్రణశ్యంతి అంటే సర్వనాశనం అయిపోతాయి. రా అనే అక్షరం వచ్చినప్పుడు నా అణ అయిపోతుందండి అవి. అందువల్ల నశ్యంతి పక్కన ప్రా చేరింది, పాలు అడుగునేముంది రేప ఉంది రా, అందువల్ల ప్ర నశ్యంతి ప్రణశ్యంతి. ప్ర అన అంటే ప్రాణ, అందుకే ప్రాణ శబ్దంలో అసలు అది ప్ర ప్లస్ అన సవర్ణ దీర్ఘసంధి ప్రాణ. ఇలా చాలా అంతే, ఎక్కువ శబ్దములు తెలియకుండా త్రి నయన త్రినయన అవుతుంది అనమాట. అందువల్ల ప్రణశ్యంతి అంటే విడిదీసినప్పుడు ప్ర ప్లస్ నశ్యంతి అంటే సర్వనాశనం అయిపోతున్నాయి. మళ్ళీ నాశనం అవడంలో కూడా ఏదో కొంచెం కొంచెం తప్పుకోకుండా ఆ క్షణమే అగ్నిలో వేసిన గడ్డి పరకల్లాగా దూది పింజలులాగా భస్మం అయిపోతాయి. పైగా పదే పదే అన్నాడు. పదము అంటే కాలు. ప్రదక్షిణ చేసేప్పుడు ఏం చేస్తాం, ఒక కాలు ఎత్తి ఇంకొక కాలు కింద పెడుతున్నాం. అలా అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా పదే పదే అంటే అడుగడుగునకు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ ఏ ఏ పాపములు చేశామో ఇవన్నీ భస్మం అయిపోతున్నాయి. అందువల్ల తప్పనిసరిగా ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్నో కొన్ని ప్రదక్షిణలు చెయ్యాలి. అందరూ నాలాగా 25 కుర్రాళ్ళు ఉండలేరు కదా, ఎక్కువ మంది ముసలాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు 108 చేయలేని వాళ్ళు కనీసం 3 చేయమన్నారు. 3 చేయడానికి 3 లేకపోతే ఒక్క ప్రదక్షిణ అయినా చెయ్యండి. బొత్తిగా పాపం కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా అయిపోయినటువంటి వాళ్ళైతే వీలు లేని వాళ్ళు వీలు చైర్లో కూర్చునైనా ఇంకొకళ్ళ చేతైనా తోయించుకుని ప్రదక్షిణ చేసే ఏర్పాటు మన పెద్దలు చెప్పారు. కానీ మొత్తం మీద ప్రదక్షిణ చెయ్యవలసింది. దీనివల్ల కొన్ని దోషాలు పోతున్నాయి. చాలా కాలం క్రితం ఒక ఇద్దరు స్నేహితులు, ఇది ప్రత్యక్షంగా మా నాన్నగారి కాలంలో జరిగింది, వాళ్ళు అప్పుడు ఇప్పుడు కాదు, అందువల్ల ఆధునిక కాల కథ. జోగన్నపాలెము అని ఏలూరికి దగ్గరలో ఒక పల్లెటూరు ఉన్నది. ఆ రోజుల్లో అక్కడి నుంచి దెందులూరు అనే ఒక ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో రైలు ఎక్కడానికి వెళ్లేవారు. ఆ కాలంలో మా నాన్నగారు 1959 నుంచి 69 మధ్యలో అక్కడ ఒక 10 సంవత్సరములు ఒక గురుకులంలా నడిపి మెట్రికులేషన్ వరకు అందరినీ చదివించారు. అంటే చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి మొదలుపెట్టి 10వ తరగతి వరకు వాళ్ళదే. ఆ రోజుల్లో 10th క్లాస్ బదులుగా మెట్రికులేషన్ అని ఉండేది. ఆ మెట్రికులేషన్ అయ్యాక వాళ్ళు వదిలేసేవారు. వాళ్ళు ఏ యూనివర్సిటీల్లోకో వాటిల్లోకో కాలేజీల్లోకో వెళ్ళిపోయేవారు. ఆ కాలంలో 1959-60 మధ్యలో ఓ ఇద్దరు స్నేహితులు ఉండేవారు నాన్నగారితో. ఈ ఇద్దరిలో ఒక ఆయనేమో తండ్రి గారి దగ్గర మంత్రోపదేశం పొందినవాడు. ఆ ఊళ్ళో యోగలింగేశ్వరుడు యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసినవాడు. ఆ ఊళ్ళో యోగలింగేశ్వర ఆలయం అని ఒక ఆలయం ఉండదు, అద్భుతమైన ఆలయం అది. ఒక రైతు పొలం దున్నుతూ ఉంటే నాగలికి ఏదో అడ్డం పడి అది కదలడం లేదు. ఎట్లతో నాగళ్ళు కట్టించి దున్నించే కాలంలో ఆ నాగలికి అంచుకు తగిలి కదలటం లేదట నాగలి. అప్పుడు వాళ్ళకి అనుమానం చూస్తే లోపల అడుగున ఈ నాగలికి ఓ శివలింగం తగిలింది. ఎన్నాళ్ళటి నుంచో భూగర్భంలో ఉందది. దాని అడుగున చోళుల కాలం చాళుక్యుల కాలం నాటిదని ఒక శాస్త్రం ఉన్నది. చాళుక్యులు పరిపాలించారు ఆ ప్రాంతాన్ని, దానంతా వేంగి మండలం అంటారు. పెదవి కంటే వేంగి రాజులు పరిపాలించారు. అందులో బాగా ప్రసిద్ధికెక్కినవాడు విమలాదిత్యుడు. ఈ విమలాదిత్యుడు కొడుకే రాజరాజ నరేంద్రుడు. ఆయన తర్వాత ఈ పెదవేగు నుంచి రాజమండ్రి వెళ్లిపోయి రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకుని రాజరాజ నరేంద్రుడు పరిపాలించి నన్నయ్య గారి ద్వారా భారతాన్ని అనువాదం చేయించాడు. ఇంకా అక్కడి నుంచి అది చాళుక్యుల వంశం కొంతకాలం నడిచేది. అద్భుతమైన వాళ్ళ కాలంలో ఎన్నో శివాలయాలు కట్టించారండి పరమ శివభక్తులు. వాళ్ళు తూర్పు చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు అని 2 రకాలుగా విడిపోయారు. పశ్చిమ చాళుక్యులంతా కర్ణాటకలో వండిపోయారు. తూర్పు చాళుక్యులు అంటే ఇటువైపు తూర్పు వైపు వచ్చి రాజమండ్రి ఈ ప్రాంతాల్లో గోదావరి తీరంలో సామ్రాజ్య స్థాపన చేసి అద్భుతంగా నడిపారు. అందులో శక్తివర్మ అన్నగారు ఆయన తమ్ముడు విమలాదిత్యుడు అనమాట. ఆ కాలంలో ఎన్ని ఆలయాలండి. అందులో రాజరాజ నరేంద్రుడు ఏమంటాడు నన్నయ్య గారితో, ఇవియేను సతతంబునాయడకరంబిష్టంబులయ్యుండు పాయవు భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియు భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవము సంతత దానశీలతయు శశ్వత్ సాధు సాంగత్యము. ఆయన భారతం రాయించే ముందు నన్నయ్య గారితో పిలిచి ఇలా అన్నట్ట, నాకు 5 పనులంటే బాగా ఇష్టము, ఈ 5 పనులు నిద్దట్లో కూడా విడిచిపెట్టను. అందులో ఒకటి ఏమిటనమాట, మొదటి బ్రాహ్మణులకు దానము చేయటం, భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతి, మంచి పండితులైన బ్రాహ్మణులకి దానం చేయటం మొదటిది. భారత శ్రవణాసక్తియు, నిత్యం భారతం వినాలనే కోరిక. నాకు భారతం అంటే అంత పెద్ద, సంస్కృతం నేను చదువుకున్నాను కాబట్టి వినగలను రాయగలను, కానీ సామాన్య ప్రజలకి అది అందదు గనక తెలుగులో అనువాదం చెయ్యి అన్నాడు ఆయన. కాబట్టి భారతం అంటే ఇష్టంట. ఇక మూడవది, పార్వతీపతి పదాబ్ద ధ్యాన మహోత్సవము అన్నాడు. నిత్యం పార్వతీవల్లభుడు అయిన శివుణ్ణి భక్తితో పూజించాలి, అది కూడా సంతోషంతో పూజించాలి, పండగలా ఉండాలి, ఆలయాలు కట్టించి ఆలయాలలో శివుడికి అభిషేకం చేసి ఊరేగింపులు జరిపించి అన్నదానం చెయ్యాలి శివాలయాల్లో. అది పార్వతీపతి పదాబ్ద ధ్యాన పూజ మహోత్సవము అన్నాడు ఆయన. ఇక తర్వాత అది 4వది, సంతత దానశీలతయు, నిత్యం దానం చెయ్యాలి, ఎంతో కొంత దానం చెయ్యాలి, రహస్యంగా కడు ముసు పారిపోకుండా తోచినంత దానం చెయ్యాలి. ఆ 5వది, శశ్వత్ సాధు సాంగత్యమున్, జ్ఞానులతో సాధువులతో స్నేహం చెయ్యాలి, ఈ 5 నా కోరికలు అన్నాడు ఆయన. దీన్ని బట్టి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించారు. అలా వాళ్ళు ఎన్నో ఆలయాలు కట్టించారు. వాటిలో కొన్ని ఆలయాలు ఏమవుతాయి, కొంతకాలం పోయాక భూకంపాల్లో అడుక్కెళ్ళిపోయాయి. అలాగే ఒక లింగం ఆ ఊళ్ళో అట్టడుకు వెళ్ళిపోయింది పొలంలోకి. అదృష్టం, ఆ రైతు అదృష్టం, ఆ ఊళ్ళో వాళ్ళ అదృష్టం నాగరికి తగిలింది. వెంటనే దాన్ని బయటికి తీశారు. అప్పుడు మా నాన్నగారు, ఎన్నాటి నుంచో యోగ నిద్రలో ఉన్నాడు శివుడు, యోగ నిద్రలోంచి బయటకు వచ్చాడు, కాబట్టి దీనికి యోగలింగేశ్వరుడు అని పేరు పెట్టండి అని పెట్టి దాన్ని పునఃప్రతిష్ఠ చేయించారు. కొత్త ఆలయం కట్టడం కంటే కొన్ని చోట్ల జీర్ణోద్ధరణ చాలా మంచిది. అందులో ఎక్కడో పాతాళం నుంచి బయటకు వచ్చిన ఆ పాతాలింగాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు ఊరు చాలా ప్రసిద్ధికి ఎక్కింది. మంచి హేమహేమీ లేని భక్తులు అక్కడ ఉన్నారు. ఆ ఊళ్ళో ఆలూరి వారు, ఇంటి పేరు కమ్మ అని ఉన్నటువంటి వారు, ఇలాంటి వాళ్ళు కొంతమంది చాలా గట్టి రైతులు, వాళ్ళంతా కలిసి ఆలయాన్ని కట్టించారు. మొన్నే ఈ మధ్యన ఒక ఏడాది క్రితం అనుకుంటాను వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే అమ్మయ్య మా ఊళ్ళో పుట్టిన గురువుగారు వచ్చారని సంతోషంతో ఎదురొచ్చారు. అదొక పెద్ద ఉత్సవం అనుకోండి. ఆ ఆలయంలో శివుడికి నిత్య అభిషేకం జరిగేది. అక్కడే మా నాన్నగారు పాఠాలు కూడా చెప్పేవారు. గురుకులం గుడిలో నడిపేవారు. అందుకే నేను గుడి బడి అని పెట్టిన కారణం. గుడిలో బడి, బడిలో గుడి ఉండాలి. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఎంతసేపు భోజనము, భౌతిక దృష్టి, దీనివల్లే ప్రజల్లో అశాంతి. భగవద్ అనుగ్రహం లేనంతకాలం వాడెంత గొప్పవాడైనా ఎంత చదువు చదివినా మానసిక శాంతి ఉండదు. అందువల్ల ఆ రోజుల్లో గుడులు ఎక్కువగా బడులుగా ఉండేవి. బడిలోనే ఒక గుడి ఉండేది. అక్కడ ఆయన ఒక ఆయనకి పంచాక్షరి మంత్రం ఇచ్చారు. ఆయన మృత్యుంజయ మంత్రం కూడా చేసేవాడు. ఇంకోటి ఉండేవాడు ఆవిడు పుట్టి నాస్తికుడు. పేరు చెప్పడం అనవసరం. ఎప్పుడు దేవుడు తిట్టడమే. ఏమన్నా అంటే కొంతమంది బతకడానికే గుళ్ళు పెట్టారు అనేవాట. ఈ ఇద్దరు ఒక రోజున దెందులూరికి రైల్వే స్టేషన్కి బయలుదేరారు. ఆ రోజుల్లో తెల్లవారుజామున ఒక రైలు వచ్చేది. దాన్ని దెయ్యాల బండి అనేవారు. రాత్రి 12 దగ్గర నుంచి 1 గంట మధ్యలో రావాల్సిన రైలు ఎప్పుడు కూడా ఆ రోజుల్లో బొగ్గింజలు కదా, చుక్కు 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 అంటూ వస్తే ఎప్పటికొచ్చేవో తెలిసింది కదా. ఓసారు తమాషా జరిగిందిలేండి. మేము తాడేపల్లిగూడెంలో రైలు ఎక్కడానికి వెళ్ళగానే 5 నిమిషాలు ముందు రైలు వచ్చింది. మేము ఆశ్చర్యపోయాం. అప్పుడు అన్నారు వాళ్ళు, 5 నిమిషాలు ముందుగా నిన్న రావాల్సిన రైలు వాడు వచ్చిందండి. నిన్న 12 రావాల్సింది వాడు 5 నిమిషాలకు 12 వచ్చింది. అలా ఉంటే ఆ రోజుల్లో రైలు అంటే. అందువల్ల ఆ రైలు కోసం వీళ్ళు తెల్లవారుజామున బయలుదేరారు. అవి వెడుతూ వెడుతూ ఉంటే ఈ నాన్నగారి భక్త శిష్యుడు యోగలింగేశ్వర ఆలయంలో ప్రదక్షిణ చేసుకొస్తానన్నాడు. రెండో వాడిని ఎప్పటికీ మారవరా, ఇక మీరు మారర్రా, మీదంతా బత్తాయిలు బాగా బ్యాచ్చిరే అన్నాడు. మనబొట్టి వాళ్ళంతా, బొట్టెట్టుకునే వాళ్ళంతా బత్తాయి బ్యాచ్చిరి వాడు దృష్టిలో. పిచ్చి పిరుగులకి తెలియదు కానీ అసలు బత్తాయి రసం అంత ఆరోగ్యం లేదు. వాడికి ఎంతసేపు ఉపద్రవాలు, ఆ ఉపద్రవాల వల్ల వచ్చే నష్టం వాడికి తెలియదు. మన పోటీ వాళ్ళ బత్తాయి రసం ఎంత మంచిదండి. ఇప్పటికి కూడా ముసాంబనే అంటారు, దాని ఏమంటారు మీరు, ముసాంబీది అయితే మోసం ఉండదు ఆరోగ్యానికి. అందువల్ల ఏదో తిట్టివాడు వాడు అయినా సరే నేను ప్రదక్షిణ చేస్తాను, నువ్వు నా కోసం ఆగితేగు లేకపోతే పో అన్నట. సరే అవుతానులే, మనందరం స్నేహితులు కదా అన్నాడు. ఈ నాస్తికుడు బయట ఉన్నాడు, లోపలికి ప్రదక్షిణ చేస్తుంటే ఆ లోపల ఒక బిల్వ వృక్షం ఉంది, మారేడు చెట్టు. ఆ మారేడు ముళ్ళు కింద పడింది, ముళ్ళు కాళ్ళలో దిగింది. సచ్చినంత పని దానికి. ఇవాళ పొద్దున ఒక ఆయన పెడితే చిలక వేలు కొరికినట్టుగా ఆయనకు లోపల మారేడు ముళ్ళు దిగింది కాళ్ళలో. ఇంకా బాబు అయినా రక్తం కారింది, గుడ్డ కట్టుకున్నాడు, కుంటుకుంటూ ప్రదక్షిణ చేశాడు. ఆ బయట స్నేహితుడు ఏమన్నాడు తెలుసా, పిచ్చి పేరుగా, దేవుడున్నాడు దేవుడున్నాడు అని లోపల ప్రదక్షిణకి వెళ్ళావు, నీకు ముళ్ళు గుచ్చుకుంది, నెత్తురు కారింది, నేను బయట ఉన్నాను, నాకేం జరిగిందో తెలుసా అంటే ఏం జరిగింది అని అంటే, ఎవడో గొలుసు పారేసుకున్నారు, గొలుసు దొరికింది, బంగారం గొలుసు, 12 కాసులు గొలుసు. చూసావా, దేవుడి కేసి పెడితే నీ కేసు అలా ఏడిసింది, ముళ్ళు గుచ్చుకుంది, నేను బయట ఉంటే 12 కాసులు గొలుసు దొరికింది చక్కగా అన్నాడు. అరే నేను ఎక్కువ నడవలేకపోతాను, కొంచెం మెల్లిగా నడుస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నటువంటి నీ కర్మ అని వీడి గొలుసు పుచ్చుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైంది, ఈయన మెల్లిగా కుంటుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికి రైలు వెళ్ళిపోయింది. ఇదేమిట్రా బాబు, గురువు గారు చెప్పినట్టుగా ప్రదక్షిణ చేశాను, కొంచెం చూక్కుమంది మనస్సుకి, రైలు వెళ్ళిపోయింది, పని అయిపోయిందేమో అనుకున్నట్ట. మీరు చెబితే నవ్వరు, దెందులూరు దాటిన తర్వాత ఓ 2 స్టేషన్ల తర్వాత రైలు పట్టాలు తప్పింది. ఇప్పటికి కూడా పాత పేపర్లు చూడొచ్చు. సరిగ్గా ఈయన కూర్చుని పెట్టి వెనకాతలు ఉన్న పెట్టే తప్పింది, కింద పడింది, వీడు తెచ్చాడు. 12 కాసులు గొలుసు దొరికింది, పైకి వెళ్ళిపోయాడు. అక్క ఈ కాసుతో పాటు యమలోకానికి కొత్త కేసుగా వెళ్ళిపోయాడు. ఈయనకి కాలు కుంటుకుంటూ వెళ్ళాడు, రైలు తప్పిపోయింది, ప్రాణం నిలబడింది. అంటే నేను ఆశ్చర్యపోయాడు అనమాట. తర్వాత నాన్నగారి దగ్గరికి వచ్చి, చూశారో గురువు గారు, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఒక క్షణకాలం బాధపడ్డాను, ఆ ముల్లే కాలులో గుచ్చుకొని ఉండకపోతే ఇవాళ నేను ఆ రైల్లో వాడితో పాటు ఆ పెట్టులో కూర్చునేవాడిని, నేను కూడా వెళ్ళిపోయేవాడిని. వాడు పోయాడు, గొలుసు మాత్రం మిగిలింది వాడి శవం మీద. చిత్రం ఏంటి తెలుసా, ఆ ఊళ్ళోనే ఎవరో అమ్మాయిది, ఈ గొలుసు తీసుకెళ్లి ఆవిడకి మళ్ళీ ఇచ్చారు. ఆవిడ దృష్టి వద్దురారు, ఆవిడ గొలుసు ఆవిడకి దక్కింది, ఈయన గొలుసు వెళ్ళిపోయింది. కాబట్టి ఒక్కోసారి మనకి ఏమనిపిస్తుంది అంటే అవతలవాడికి ఏదో లాభం వచ్చింది, ఆలయానికి వెడితే మనకి ఏదో నష్టం వచ్చింది అనిపిస్తుంది. ఉత్తి భ్రమ. వీడికి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు పరమాత్ముడు చిన్న దెబ్బతో అందులోంచి బయట పారేస్తాడు. లేదా కొంతమంది గురువులు ఇతరుల బాగు కోసం జపం చేస్తే వాడి కష్టం వీడు ఎంతో కొంత అనుభవిస్తాడు. ఈ చిన్న అపకారాన్ని చూచి ఎప్పుడూ భయపడకండి. ఈ ప్రపంచంలో ఏది జరిగినా మన మంచికే. అందువల్ల ఆలయాలలో ప్రదక్షిణ ఒక మహాభయంకరమైన ఆపద నుంచి రక్షిస్తుంది. ఎంతో కొంత అనుభవించాలి కనుక కొంచెం చిన్న దెబ్బో ఓ బెడుకుడుతోటో అందులోంచి బయటపడతాడు. ఒక ఇంట్లోకి వెళ్ళాం, ఆ ఇంటి వనర్ గారు తలుపు తీసినప్పుడు ఓసారి చేతికి దెబ్బ తగిలింది, ఓసారి వాకాలికి దెబ్బ తగిలింది. ఆ దెబ్బలే తగలకపోతే ఇంకేదో దెబ్బ తగిలింది. ఆ పెద్ద దెబ్బ నుంచి రక్షించి చిన్న దెబ్బతో రక్షిస్తాడు ఆయన. పూర్వం ఒక రాజుగారి దగ్గర ఓ మంత్రి గారు ఉండేవాడు. ఏం జరిగినా అంతా మన మంచికే మహారాజా అనేవాడు. రాజుగారు నవ్వి ఊరుకునేవాడు. ఒకసారి రాజుగారు ఓ చాకు తీసుకుని యాపిల్ పండు ఇంకేదో జామకాయో కోసుకుంటూ ఉంటే వేలు పూర్తిగా తెగి కింద పడిపోయింది. చూపుడు వేలు పూర్తిగా తెగిపోయింది, ఏదో కొంచెం కొంచెం తెగడం కాదు, మొత్తం వేలు ఊడిపోయి రాజుగారు బాబాయ్ని బాధపడుతుంటే మహారాజా బాధ కలుగుతున్నారు కొన్ని ఏం బాధపడకండి అని కట్టుకట్టి అంతా మన మంచిగా మహారాజా అన్నాడు. రాజుగారికి వండిపోయింది. వేలు తెగి కింద పడి ఏడుస్తూ ఉంటే అంతా మన మంచిగా అంటావా, ఎవరక్కడ, వీడు మంత్రి కాదు కంత్రి, వీడిని తీసుకుపోండి చెరసాల్లో వేసేయండి అన్నాడు. మంత్రి గారిని జైల్లో వేశారు. మంత్రి గారు జైల్లోకి వెడుతూ కూడా అంతా మన మంచిగా మహారాజా, ఇది కూడా నా మంచిగా, జైల్లో ఉండడం నా అదృష్టం వెళ్ళిపోతాను అన్నాడు. ఆ పడు జైల్లో అదేం మంచిగా చూద్దాం అన్నాడు రాజు. ఆరు నెలలు గడిచింది. మంత్రి గారి వేలు రాజుగారి వేలు క్రమంగా కట్టు కట్టడం వల్ల బాధ తగ్గింది. వేలు పోయింది కానీ గాయం కాస్త కుదుట పడింది. మంత్రి గారు జైల్లో ఉన్నారు. ఈ రాజుగారికి వేటంటే పెచ్చ. తరచుగా గుర్రం ఎక్కి పూర్వం రాజుగారు మంత్రి గారు వేటకెళ్ళేవారు. ఇప్పుడు మంత్రి గారు జైల్లో ఉన్నారు కదా, రాజుగారు వేటకెళ్ళారు, కూడా భటులు వచ్చారు. కేకారణ్యంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ అడవిలో భటులు దారి తెప్పారు, రాజుగారు ఇంకో చోటకి వెళ్ళిపోయాడు. ఆ అడవిలో బోయవాళ్ల పల్లె ఒకటి ఉన్నది. ఈ బోయవాళ్ళు నరమాంస భక్షకులు. అక్కడ వాళ్ళకి ఒక పెద్ద మహాగాడి ఆలయం ఉంది. ఎవడన్నా మనుషులు దొరికితే ఈ మనిషిని పట్టుకుపోయి రాత్రి చెరసాల్లో పెట్టి పొద్దున్నే వాడికి మంగళస్నానం బాగా చేసి ముఖానికి పసుపు పూసి కుంకం బొట్లు పెట్టి వేపాకులు దండలేసి పొద్దున్నే వేసేసి ఆ తర్వాత ఆ మాంసాన్ని వండుకుని తినేసేవారు. మనం పెసరట్టు కూడా అలా తినలేము. అలా ఈ నరమాంసాన్ని చక్కగా వండుకుని అందులో మళ్ళీ మసాలాలు కారం ఉప్పు అన్ని బలి వేస్తారండి. కొంతమంది దిక్మాలను కొన్ని ఇళ్లలో పెడితే అట్టేస్తారు కానీ అట్లు ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఓ మిరపకాయ ముక్క ఉండదు. వాళ్ళు అందరూ మిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వండుకుని తినేస్తారు. సరే ఏమంటే మీ అట్లు బాగున్నాయండి, మళ్ళీ వేరే మీ అట్లు చివట్లేదు. సరే ఈ రాజుగారు ఆ నరభక్షకులకు దొరికాడు. నరభక్షకులు పట్టుకుని జైల్లో వేశారు. పొద్దుండే మీరు బలిద్దాం అన్నారట. రాజుగారు జైల్లో పడి ఏడుస్తూ అంతటి మహారాజుని చక్రవర్తిని వేలాది మంది భటులు నన్ను సేవిస్తూ ఉంటే సింహాసనం మీద టీవీగా కూర్చున్న వాడిని కర్మగారు ఇందులో పడ్డానని ఏడ్చాట. ఏమి ఏడ్చినా తప్పదుగా పొద్దున్నే మంగళస్నానం చేయించారు. పైగా రాజుగారికి వేడినీళ్ళు అలవాటు, చన్నీళ్లతో స్నానం చేయించారు. పైగా అమష్టడం అది అసలే సరేసి వస్తుంటే సన్నీళ్ళు వాటి ఏ ట్యాప్ నుంచి వేడినీళ్ళు వస్తాయో ఏ ట్యాప్ నుంచి సన్నీళ్ళు వస్తాయో తెలియదు. పొద్దున్నే మొహం కడుక్కున్నట్టు ఒక ఆయన, ఆ కడుక్కున్నాయన నేనే. పొద్దున్నే చెప్పగానే సన్నీళ్ళు, ఆ సన్నీళ్ళు మొహం మీద పడగానే కన్నీళ్ళు వచ్చి పెట్టింది అని ఆ తర్వాత చెప్పారు ఓనర్ గారు. ఏమంటే ఈ వేపు వేడినీళ్ళు అండి, ఈ వేపు సన్నీళ్ళు అన్నారు. అదేదో ముందు చెప్పొచ్చుగా, తర్వాత చెప్పారు వాడు అనుభవం అయ్యాక. ఆ రకంగా సరే ఏమైతేనే పాపం సన్నీళ్లతో స్నానం చేయించి ముఖానికి పసుపు పూసి కుంకం పొట్టు పెట్టి రాజుగారి మెడలో వేప మండలేసి మహాకాళీదేవి దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ ఒక గణాచారు ఉన్నాడు వాడు, పైగా హోం పట్టు హై పట్టు ఖాళీ పలుకు పలుకు అంటూ అరవడం మొదలెట్టాడు. అసలు అరుకురికి సగం ప్రాణం పోతుంది. ఆ తర్వాత పెద్ద కత్తి పట్టుకొచ్చి మొహం మీద ఇలా చూపించారు, చెడిపించారు. అక్కడ దెమ్ముంటే ఆ దెమ్మ మీద తలకాయ పెట్టన్నారు. రాజుగారు ఇలా రెండు చేతులు తలా పెట్టగానే వెంటనే గణాచారి ఆపండి అన్నట్టు డప్పులు ఆపేశారు. డప్పులు ఏమిటన్నాడు నాయకుడు, వీడికి వేలు దిగిపోయింది, వికలాంగుల్ని బలివ్వకూడదు. అయ్యయ్యో తెలియలేదు మనకి నయమే, వీడిలా చేతులు పెట్టి ఉండకపోతే ఆ వేలు తెగిన విషయం మనకి తెలియకపోతే భరిస్తే అపచారం అయ్యేది, మహాపాపం. అవయవ లోపం ఉన్నవి ఏ జంతువు అయినా మనిషి అయినా బలికి పనికిరాడు వాళ్ళ నియమం అది, అందుకని వీడిని వదిలేయండి అన్నారట. నాయకుడికి మండి దౌర్భాగ్యుడు, నువ్వెందుకు దొరికేవరా బాబు, ఆ వేలు లేదని ముందే చెప్పచ్చు కదా అని బొక్క మీద రెండు కోట్లు పొడిచి కట్లిప్పి పో అన్నారు. అమ్మాయి అనుకున్నాడు రాదు. ఆనాడు మా మంత్రి గారు వేలు దిగిపోతే అంతా మన మంచికే మహారాజా అన్నాడు. అప్పుడు నేను కోపగించి ఆయన్ని జరసాల్లో పెట్టాను. నిజంగా వేలే తగ్గకపోతే పేక దిగిపోయేది. భగవంతుడు ప్రాణభిక్షలా పెట్టాడనమాట అనుకుని ఆనందంతో మొత్తం మీద ఓపిక తెచ్చుకుని బయలుదేరాడు. దారిలో భటులు ఎదురొచ్చారు. భటులతో కలిసి నగరానికి వెళ్లడంతో చెరసాల దగ్గరికి వెళ్లి తాళం తానే స్వయముగా తీయించి మంత్రిని బయటికి తీసుకొచ్చి చేతులు రెండు కొట్టుకుని మంత్రిని నన్ను క్షమించు అని జరిగిందంతా చెప్పి, నువ్వు చెప్పింది నిజం, అంతా మన మంచికే, వేలే తగ్గకపోతే పేక తెగిపోయేది, నేను చచ్చేవాణ్ణి, అనవసరంగా నేను జైల్లో పెట్టి ఏడిపించారు, నన్ను క్షమించను గానీ ఇప్పుడు మంత్రి గారు అన్నారు ఇది నా మంచిగా మహారాజా అన్నాడు. అదేమిటి అన్నట్టు ఈయన, మనిద్దరం ఎప్పుడు వేటకెళ్ళినా ఒకే గుర్రం ఎక్కి వెళ్లేవాళ్ళం. ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను గనక మీతో రాలేదు. ఒకవేళ నేను జైల్లో పెట్టలేదు, నన్ను మీరు జైల్లో పెట్టలేదు అనుకోండి, ఇద్దరం కలిసి గుర్రం మీద వెళ్లేవాళ్ళం. మీకు వేలు లేదు గనక వదిలేశారు, నా పేక వేసేసేవారు, నన్ను నరికి చంపేవారు. ఈ విధంగా జైల్లో పెట్టి నన్ను రక్షించారు, అంతా మన మంచికే మహారాజా అన్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏం జరిగినా అంతా మన మంచిగా, చిలక వేలు కొరికిందని వెంకెట్టుకోకండి, ఇంకో ఏదో దిక్కుమాల చిలక ముద్దెట్టుకోలేదని ఆనందించండి, మన ప్రాణం నిలబడిందని ఆనందించాలి. చిన్న చిన్న వాటికి అన్నిటికి వెంకబెట్టిన అయ్యో ఇలా జరిగింది అలా జరిగింది అని తీసి పక్కన పెట్టేయండి. సర్వం పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే. ఇదే ధైర్యంతో ఇన్నేళ్లుగా జీవిస్తున్నాం మేము. ఎప్పుడు అధైర్యం అన్నది ఎరగను నేను. ఏం జరిగినా దీని అర్హత లేదు, ఒక కారణం ఉంటుంది, మనకి తెలియని ఒక విచిత్రమైన కారణం ఉంటుంది. కార్యకారణ సంబంధం పరమాత్మది. అందువల్ల చెయ్యవలసిన ఉపాసన మానరాదు. అందుకని ఏమన్నాడు గురుజెట్టి గారు, ఆలయాలకు వెళ్లి పూజ చేసినప్పుడు పరమేశ్వర స్మరణ చేసినప్పుడు ఏం వచ్చినా నేను పట్టించుకోను అన్నాడు ఆయన. నిన్ను సేవించిన ఆపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని. పరమేశ్వర నేను నిన్ను భక్తితో సేవిస్తాను, నిన్ను సేవించటం వల్ల, నీ పూజ చేయటం వల్ల, నీ ప్రదక్షిణ చేయటం వల్ల నాకు ఆపదలు వచ్చినా పట్టించుకోను, నిత్యం ఆనందములు కలిగినా పట్టించుకోను. ఆనందం వచ్చిందని పొంగిపోను, కష్టం వచ్చిందని కురంగిపోను. సామాన్యుడు వీడు పనికి మాలిన వాడు అని ఎవరైనా తిట్టినా బాధపడను, వీడు మహాత్ముడని పొగిడితే ఉబ్బిపోను. ఏమైపోయినా పర్వాలేదు, నీ పాదం మాత్రం విడిచిపెట్టను అన్నాడు ఆయన. ఇది నిజమైన వ్యక్తి అంటే. దానివల్ల ఏమవుతుందన్నమాట, మన రక్షణ భారం అంతా ఆయన హృదయం మీద వేసుకుంటాడు. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠవర పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. భక్తుడు పరమాత్మను అలా కోరుకోవాలట. ఏ జన్మైనా రానినవు, నేనేం మోక్షం కావాలని కోరను. మోక్షానికి నేను అర్హుణ్ణో కాదో నాకు తెలియదు. మళ్లీ మళ్లీ జన్మించినప్పటికీ అది ఏ జన్మ అయినప్పటికీ, అనగా పందిగానో నందిగానో కుక్కగానో నక్కగానో దోమగానో భామగానో ఎలా పుట్టినప్పటికీ శంకరుని యొక్క కథ అనే అమృతం తాగాలి. శివపురాణం చెవులతో సేకరించాలి, వినాలి. చంద్రశేఖరుడి యొక్క గుణములను వర్ణించాలి. ఆయన ఇటువంటి వాడు, ఏదో భస్మాసురుణ్ణి సంహరించాడు, వృకాసురుణ్ణి సంహరించాడు, ఇంకో త్రిపురాసురుణ్ణి సంహరించాడు, ఫలానా వాడికి వరాలు ఇచ్చాడు, ఇలా ఆయన చరిత్రని నామములుగా మార్చుకుని ఆయన గుణములను వర్ణించే భాగ్యం ప్రసాదించు. నీలకంఠుని శ్రేష్టమైన పాదాలని సేవించే భాగ్యం ప్రసాదించు. ఇవి ఉంటే చాలు నాకు, ఏ జన్మ ఉన్నా పర్వాలేదన్నాడు ఆయన. అది భక్తులు కోరుకోవలసింది. కాబట్టి ఆలయాలకు వెళ్ళామా, దానివల్ల మనకేం లాభం లేదు కదా, ఎందుకు అటువంటిప్పుడు గుడికి వెళ్ళాలి అని ఆలోచించకుండా శరీరం నిలబడడానికి ఆహారం ఎలా తీసుకుంటున్నామో, బ్రతకడానికి ఒక ఉద్యోగం ఎలా చేస్తున్నామో, హాయిగా రాత్రిపూట పడుకోవడానికి వీలుగా ఒక ఇల్లు ఎలా కట్టుకుంటున్నామో, పరమాత్మకి కూడా అలాగే ఒక ఇల్లు ఏర్పాటు చేసి చెయ్యవలసిన సేవ చేస్తే భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడు. భగవత్ సేవట ఎన్ని జన్మలెత్తినా పోదండి. చెడు కరులు హరులు గిరులును, మన వాహనాలన్నీ నాశనమైతే, పూర్వకాలంలో వాహనం అంటే ఏనుగులు గుర్రాలు అంతే కదా. అందుకని ఆ రోజుల్లో పద్యం కనుక గుర్రములు నాశనమవుతాయి, ఏనుగులు నాశనమవుతాయి, రథములు ధ్వంసం అవుతాయి, గృహాలు ధ్వంసం అవుతాయి, భార్యాభర్తల బంధము ఏదో ఒకనాటికి ధ్వంసం అవుతుంది. భార్య ముందో భర్త ముందో మొత్తం మీద ఎవరి దారినో వాళ్ళు అడిపోక తప్పదు. కానీ చెడనిది ఒక్కటి ఉన్నది, చెడని పదార్థములు విష్ణు సేవా నిరతుల్. ఎప్పటికీ చెడని పదార్థం శ్రీ మహావిష్ణువు పాదసేవ అన్నాడు. భాగవతంలో వేదవ్యాసుల వారు చెప్పిన దానికి పోతన గారు అనువాద పద్యమిది. భగవత్ సేవ ఎన్ని జన్మలు ఎత్తినా మన వెంట వస్తూనే ఉంటుంది, అది రక్షిస్తూనే ఉంటుంది. ఎప్పుడో ఒక జన్మలో ఇంత పుణ్యం చేస్తే ఈ జన్మలో కూడా కాపాడుతుంది. అందుకని భగవద్గీతలో కృష్ణుడు అత్యల్పమపి ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నాడు. నువ్వు పుణ్యం ధర్మం ఎంత స్వల్పముగా చేసినా అది మహాభయము నుంచి కాపాడుతుంది. నువ్వు చేసిన పుణ్యం ఎంతే తెసరు, రవ్వంత పుణ్యం చేసావు, ఈ రవ్వంత పుణ్యం కొండంత కష్టం నుంచి రక్షిస్తుంది. అందువల్ల ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆలయాలకు వెళ్ళడం, యథాశక్తి పూజ చేయటం, అక్కడ ప్రశాంతంగా కాసేపు కూర్చోవడం, ప్రదక్షిణ చేయడం, గురువుల యొక్క అనుగ్రహం ఉంటే వారు ఇచ్చిన మంత్రం మన దగ్గర ఉంటే ఆ మంత్రానుష్ఠానం చేయడం చాలా లాభం. ఇక భగవంతునికి నామం అంటే చాలా ఇష్టం. అందులో ఇది కలియుగం కదా, కలియుగంలో నామస్మరణము కంటే సులభముగా తరించే ఉపాయం మరొకటి లేదు. అందుకని నామస్మరణాత్ అన్యోపాయం అన్నారు. నామస్మరణము కంటే అన్యమైన ఉపాయము ఈ కలియుగంలో మరొకటి లేదు. వీటన్నిటికంటే గుడిలో ప్రత్యేకంగా చేయవలసింది ఒకటి ఉంది. ఇవాళంటే గుళ్ళో అసలు పురాణాలే వినపట్టలేదు. ఎంతసేపు వెళ్ళగానే అష్టోత్తరానికి ఎంత టిక్కెట్టు, దానికి ఎంత టిక్కెట్టు, ఈ గొడవలు ఎక్కువైపోయి ఎండోన్మెంట్స్ అనే ఒక దరిద్రంలో పడడం వల్ల. కానీ ఆ ఎండోన్మెంట్ లోంచి హైందోవంలోకి వచ్చేసారు మీరు. కాబట్టి ఇక్కడ గుడి కడితే మీకు ఆ బాధలు లేవు. మీకు ఇష్టమైతే పూజ చేయించుకుంటారు తప్ప ఓ రాగా అనే వైకుల్లో పూజ చేయించుకోండు, ఈత కట్టండు అని గొడవ చెయ్యరు అనుకుంటున్నాను నేను. హాయిగా ఇటువంటి చోట అప్పుడప్పుడైనా బాబోటి వాళ్ళ పురాణాలు వినిపించండి, ఎంత లాభం ఉంటుందో. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాత్ అన్యో విద్యతే నాపరోణాం. ఋణాం నరులకు కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగాలలో తరించటానికి చాలా ఉపాయాలు ఉండేవి, ఎన్నో మార్గములు చెప్పారు. కానీ కలియుగంలో అన్ని కష్టాలు పడక్కర్లేదట. పురాణము శ్రవణము కంటే, పురాణము వినడము కంటే కలియుగంలో తరించడానికి మరొక సులభోపాయం లేదు. మీ ఇష్టం ఒక అరగంటో గంటో కేటాయించి భగవత్ కథలు పెద్దలు చెబుతూ ఉంటే వినగలిగితే దానివల్ల సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి అప్పుడప్పుడు ఆ పురాణాలు పూర్వం వేసేవారు, గురువులు వచ్చి చెప్పేవారు. ఇప్పుడు హాయిగా రికార్డులు వచ్చేసే గనక, రకరకాలు వచ్చేసే గనక, యూట్యూబ్ వచ్చింది గనక, ఐట్యూబ్తో చూస్తూ వినొచ్చు కదా, హాయిగా పురాణాలు వినొచ్చు. అవేవో పెన్ డ్రైవ్లు, పెన్సిల్ డ్రైవ్లు ఇలాంటివన్నీ పెట్టుకుని వినవచ్చును, విని తరించుదరగాక. ఇక అప్పుడప్పుడైనా ఆలయాలలో అన్నదానం జరగాలి. దాని ప్రభావం ఇంకంతా ఇంత కాదు. అన్నదానం వల్ల లాభం ఏమిటి, భక్తులు ఖచ్చితంగా వస్తారు అన్నదానం జరిగితే. అందులో ఇటువంటి దేశాల్లో అయితే అమ్మయ్య శని ఆదివారాల్లో అసలు ఎప్పుడు వంటలు మానేశారు కూడా చాలా మంది. కనీసం శని ఆదివారాలైనా సెలవించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఆ పూట ఆ ప్రసాదం కోసం వస్తే ఈ వంకతో అయినా గుడిని వాళ్ళు దర్శనం చేసుకుంటారు. వాళ్ళ పాదధూళి వల్ల కూడా గుడి పవిత్రమవుతున్నారు. అదేంటండి, భగవంతుని దగ్గరకు వస్తే మనం ధరిస్తాం, కానీ భక్తుల పాదధూళితో గుడి ధరించడం ఏమిటంటామేమో. భక్తుడు భగవంతుడి కంటే గొప్పవాడు అని భగవంతుడు చెప్పాడు. పూర్వం బసవేశ్వరుడు అని ఒక ఆయన ఉండేవాడు, వీరశైవ మతాన్ని స్థాపించాడు, కర్ణాటకలో ఉండేవాడు ఆయన. ఆయన ఒక అద్భుతమైన పదం రాశారు, పయోధిఘనమే పయోధికన్నను పయోధి దాల్చిన పృథ్విఘనంబగు, పృథ్విఘనమే పృథ్వికన్నను పృథ్విని దాల్చిన సహస్రపణియగు, శేషుడు ఘనమగు శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి, పార్వతి ఘనమగు పార్వతి ఘనమే పార్వతి కన్నను పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమగు, శివుడు ఘనమ్మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని వనమది సర్వఘనమ్మగు, శివుని కన్న శివ భక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ. అన్నిటికంటే సముద్రం పెద్దది, కాబట్టి సముద్రం ఎంతో గొప్పది, ఎన్నో జీవులు అందులో ఉన్నాయి. అయినా ఆ సముద్రము కంటే సముద్రంలో మూడో వంతు ఉన్నప్పటికీ భూమి గొప్పది. కారణం మానవులు వంటి ఎన్నో శ్రేష్టమైన జీవులకి గృహాలకి నిలయం గనక. కాబట్టి సముద్రం గొప్పది, సముద్రం కంటే భూమి గొప్పది. మళ్ళీ ఏమన్నాడు, భూమి గొప్పది కాదు, ఈ భూమి కంటే భూమిని సముద్రంలో పూర్తిగా నిమజ్జనం కాకుండా మునిగిపోకుండా కాపాడుతున్న 1000 పడగలతో ఉన్న ఆదిశేషుడు గొప్పవాడు. ఆదిశేషుడే నిరంతరం భూమిని తన 1000 పడగల మీద మోయకపోతే ఈ భూమి ఎప్పుడో సముద్రంలో పూర్తిగా కలిసిపోయేది. కాబట్టి భూమిని మోస్తున్న సహస్రపణి ఆదిశేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడా? ఆయన గొప్పవాడు కాదు, ఆదిశేషుడికి భూమిని మోసే శక్తి అలా వస్తుంది. ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి ఆదిశేషుడు కూడా అలసిపోతాడంటో. పగలంతా సాఫ్ట్వేర్ గా ఉన్నవాడు రాత్రికి హార్డ్వేర్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా ఆదిశేషుడు కూడా భూమిని మోసి మోసి ప్రతి 1000 సంవత్సరములకు ఒకసారి అలసిపోతాడు. ఆ రోజున మళ్ళీ ఆయనకి భూమిని మోసే శక్తి పార్వతీదేవి ఇస్తోంది. పార్వతీదేవి భూమిని కాసేపు ఆదిశేషుడి శిరస్సు మీద నుంచి తీసి తన భర్తని మొయ్యమని చెప్పి ఆ తర్వాత శివుడితో తాండవం నృత్యం చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు ఆదిశేషుడిని కుడికాలికి ఎడమకాలికేమో వాసుకిని కట్టుకుని తాండవం నృత్యం చేస్తుంది. అందువల్ల ఆవిడ కాళ్ళకి గజ్జలు ఎవరన్నమాట తాండవం నృత్యం చేస్తున్నప్పుడు, ఒక ఆయన ఆదిశేషుడు ఇంకొక ఆయన వాసుకి. అమ్మవారి పాదాలకు చుట్టుకుని ఉండడం వల్ల, అమ్మవారు మహాశక్తి అవ్వడం వల్ల ఈవిడ శక్తి మళ్ళీ ఆయనలో ప్రవేశిస్తోంది. అందువల్ల అమ్మవారి కాలికి గజ్జిగా ఉండడం వల్ల, అమ్మ శక్తి మళ్ళీ ఆయనలో ప్రవేశించడం వల్ల మళ్ళీ ఆదిశేషుడికి వాసుకి గొప్ప దివ్య శక్తి వస్తున్నది. ఈ శక్తితో మళ్ళీ ఇంకో 1000 ఏళ్ళు వాళ్ళు భూమిని మొయ్యగలుగుతున్నారు. కాబట్టి తరచుగా అమ్మ తన పాదములకి గజ్జిగా మార్చుకుని ఆదిశేషుడికి భూమిని మోసే శక్తిని ప్రసాదిస్తోంది. కనుక శేషముద్రికాలంకృత భాసుర మంజీర కలంకలరావాంకిత అయిన మహామహేశ్వరి పార్వతి గొప్పది. ఆదిశేషుణ్ణి గజ్జిగా మార్చుకుని ఆయనకి శక్తి ప్రసాదిస్తూ గల్లు గల్లు మరి కాలి గజ్జలు రవళిస్తూ ఉండగా శివునితో తాండవ నృత్యం చేస్తున్న పార్వతి గొప్పది. మళ్ళీ ఇప్పుడు పార్వతి గొప్పది కాదండి, పార్వతి కంటే, పార్వతిని తన శరీరములో సగభాగంలో ధరించిన అర్ధనారీశ్వరుడు అని పేరు పొందిన శివుడు గొప్పవాడు. చివరికి వచ్చేకపోయిన శివుడేనా గొప్పవాడా అంటే ఆయన గొప్పవాడు కదంటాడు. ఎంత గొప్ప పద్యమో చూడండి, పదమో ఆలోచించండి. ఈ సముద్రం గొప్పది, సముద్రం కంటే భూమి గొప్పది, భూమి కంటే భూమిని మోసే శేషుడు గొప్పవాడు, శేషుడి కంటే శేషుడికి శక్తి ప్రసాదిస్తూ కాలికి గజ్జిగా కట్టుకున్న పార్వతి గొప్పది, పార్వతి కంటే పార్వతిని తన శరీరంలో సగంలో నిలబెట్టుకున్న శివుడు గొప్పవాడు. చివరికి వచ్చేసరికి శివుడు గొప్పవాడు కాదు, శివుడి కంటే శివుడిని తన మనస్సులో పెట్టుకున్న శివభక్తుడు గొప్పవాడు. శివుడు కేవలం గుళ్ళోనో కైలాసంలో కాదట, అసలు భక్తుడి మనస్సులో ఉంటాడు. కారణం నిరంతరం కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, అన్నం తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా శివశివ శివశివ అని ధ్యానం చేసే భక్తుడు ఎంతో గొప్పవాడు. గనక శివుడిని తన హృదయంలో పెట్టుకోవడం వల్ల శివభక్తుడు గొప్పవాడు. శివుని కన్న శివభక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ అంటాడు ఆయన. కాబట్టి భక్తుడు అంత గొప్పవాడు. భక్తులు గుడిలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే వీళ్ళ అరికారి కింద ఉన్న దుమ్ము, అందుకే కాళ్ళకి సాక్స్ వేసుకోకుండా ప్రదక్షిణ చేయాలి ఆలయాల్లో. మన పాదధూళి ఎక్కడ పడితే ఆ ధూళికి శివుడు సంతోషించి వీడికేమో మోక్షం ఇస్తాడు, శుభం ఇస్తాడు, ఆలయానికి దివ్యశక్తి ఇస్తాడు. ఆఫ్ కోర్స్ మీరు ఈ హైందవంలో లోపలికి వచ్చినా సాక్స్ వేసుకోవాల్సి వస్తుంది. సాకు లేకపోతే, ఏ సాకు లేకుండా వీడి కాళ్ళు కళ్ళు బయలు కమ్ముతున్నాయి. కాబట్టి ఇక్కడ విధానం వేరు, కానీ భారతదేశంలో ప్రదక్షిణ చేసేవాళ్ళు కాళ్ళకి చెప్పులు, ఈ బూట్లు వేసుకోవడానికి కొనుకొచ్చే సాక్స్ అన్నీ తీసి పక్కన పెట్టి ఖాళీ కాళ్ళతో ప్రదక్షిణ చేస్తే కాళ్ళకి మంచిది. ఈ పాదధూళి ఎక్కడ పడడం వల్ల పరమేశ్వరుడు సంతోషిస్తాడు, ఆలయానికి శక్తిని ఇస్తాడట, ప్రదక్షిణ చేయటం వల్ల వీడికి భుక్తినిస్తాడు. నేను నా చిన్నప్పుడు 5-6 ఏళ్ల వయస్సులో శ్రీశైలం నడిచి ఆ రోజులు ఎప్పటి మాటిది, నేను 66లో పుట్టానంటే ఇంచుమించుగా 71-72 ఆ కాలాల్లో అనుకుంటాను, కాలి నడకని శ్రీశైలం వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే తెలియకుండానే కవిత్వం వచ్చింది. అప్పటికే నాకు పెద్దగా అక్షరాలు భాష రాదు, కానీ తెలియకుండా నేను రాసేది శ్లోకం, తర్వాత మా నాన్నగారు చెప్పారు. అప్పుడు భాష నేర్పి, ఛందస్సు నేర్పి కవిత్వం రాయమన్నారు. ఆనాటికి ఏది ఈ శ్లోకం రాసేనాటికి నాకేం పెద్దగా ఛందస్సు అంటే ఏమీ తెలియదు. ఆ శివాలయంలోకి వెళ్ళాక ఒక శ్లోకం రాశారు, శార్దూలము అంటారు దాన్ని. రాత్రౌ మౌనివరాహ త్వదీయ విలస దేవాలయాంతర్గృహే త్వామర్చంతి సుమైహి ప్రశస్త మనుభిహి కృష్ణోదకేనాపి చ తత్తత్పాదరజః ప్రపూత ధరణీ స్పర్శాపి పోతా వయం హృత్పద్మం చ వినా కిమస్తి వద మే మయ్యంబికా వల్లభ. ప్రభు, రాత్రిపూట అర్ధరాత్రి 12 గంటల వేళ మునీశ్వరులు దేవతలు ఈ ఆలయంలోకి వస్తారు. అర్ధరాత్రి పూట 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో దేవతలే పరమేశ్వరుణ్ణి పూజిస్తారు. వాళ్ళు అదృశ్య రూపంలో ఉంటారు కనుక అందరికీ కనపడరు. ఈ దేవతలు మునులు లోపలికి వచ్చినప్పుడు దేంతో అర్చిస్తారు? త్వాం, నిన్ను అర్చంతి, అర్చిస్తున్నారు. సుమైహి, పుష్పాలతో అర్చిస్తున్నారు, దేవతా పుష్పాలతో. కేవలం పువ్వులే కాదు, ప్రశస్త మనుభిహి, శ్రేష్టమైన మంత్రములతో అనగా వేద మంత్రములతో నిన్ను అర్చిస్తున్నారు. దీంతో పాటు అభిషేకం, కృష్ణోదకే నాపిచి, అక్కడ కృష్ణానది ఉన్నది, ఆ కృష్ణానది జలములతో కూడా నిన్ను అభిషేకిస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు లోపలికి రావడం వల్ల తత్తపాదరజ ప్రపూత ధరణీ స్పర్శ అభిపోత వయం, వాళ్ళంతా ఇక్కడికి అడుగు పెట్టడం వల్ల స్వర్గలోకం నుంచి దేవతలు, భూలోకం నుంచి మానవులు, ఋషులు, మహర్షులు రావడం వల్ల వాళ్ళ పాద ధూళి ఆ ఆలయంలో పడింది. తత్తత్ వారి వారి యొక్క పాద రజ, పాదముల యొక్క రజస్సు ధూళి గుళ్ళో పడింది. మేమేం చేసాము, తెల్లవారుజామున మొదటి పూజకు వచ్చాం. అందుకే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మొదటి అర్చన జరుగుతుంది చూడండి. ఆ అర్చన సమయంలో వెళ్ళడం ఎంతో లాభం. ఈ దేవతల పాదధూళి, భక్తులైనటువంటి ఋషుల పాదధూళి అక్కడ ఆల్రెడీ పడి ఉన్నది. మొదట అడుగు పెట్టినవాడు ఈ దుమ్ము మీద కాళ్ళు పెడతాడు, దాంతో ఏమవుతారట, వీళ్ళు ధరిస్తారు. అదే నేను రాశాను అక్కడ, తత్త పాద రజ ప్రపూత ధరణీ స్పర్శ అభిపోత వయం. పవిత్రమైన పాదధూళి మేం తొక్కాం, వయం అంటే మేము ఆ భూమి మీద అడుగు పెట్టగానే పోతాహ పవిత్రులం అయిపోయాం. వాళ్ళు మహాత్ములు కనుక పువ్వులతోటి, కృష్ణ జలంతో, మంత్రాలతో నిన్ను పూజించారు. ఇప్పుడు వాళ్ళ పాదధూళి వల్ల నేను పవిత్రుడయ్యాను. నేను పవిత్రుడయ్యాను కానీ పూజించడానికి నా దగ్గర డబ్బులు లేవు, మంత్రాలు లేవు, నా దగ్గర పువ్వులు లేవు, ఏమీ లేవు, నేనేం చేయగలను? కాకపోతే నా దగ్గర ఒకటి ఉందన్నాను, నా పేరే పద్మాకరం, నాలో చాలా అరవిందాలు ఉన్నాయి, ఎన్నో పువ్వులు ఉన్నాయి. హృత్పద్మంచ వినా కిమస్తి వదమే, నా దగ్గర ఒకే ఒక్క పద్మం ఉన్నది, అది హృదయ పద్మం. హృదయం అనే పద్మం తప్ప నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమున్నది? వద అంటే చెప్పు, నా దగ్గర ఇంకేముంది అని ఆయన్ని అడిగాను. నా దగ్గర ఏముందో చెప్పయ్యా బాబు. మయి అంటే నా యందు, అంబికా వల్లవా, ఓ పార్వతీ వల్లవా, హృదయ పద్మం తప్ప మరేం లేదు. అంటే ఈ పద్మాన్ని సేకరించి, నా మనస్సు సేకరించి నన్ను తరింపజేయి అని ఏనాడో రాసుకున్న పద్యం. అందులో ఇవన్నీ కళ్ళ ముందు కనపడితే రాసిన శ్లోకం కాబట్టే ఇప్పటికీ స్పష్టంగా చెప్పగలుగుతున్నాను, మనం ప్రదక్షిణ చేయటం వల్ల, మన పాదధూళి దాని మీద పడటం వల్ల, ఈ ధూళి పరమాత్ముడు సేకరించటం వల్ల ఆలయానికి శక్తి వస్తుంది. అందువల్ల ప్రదక్షిణ చేయటం చాలా లాభం. ప్రదక్షిణ చేయటము, అన్నదానం చేయటం ఎంతో లాభం. అప్పుడప్పుడైనా, వారములకు ఒకటి 2 రోజులైనా అన్నదానం చేస్తే, ఈ అన్నదానం కోసం భక్తులు వస్తారు గనక, ఈ భక్తుల యొక్క స్పర్శ వల్ల ఆలయం పవిత్రమవుతుంది. అన్నం తిన్నవాడు వాళ్ళు ధరిస్తారు. అన్నదానం చేయడానికి సాయం చేసిన వాడికి వెగ్గించేటట్లు ఫలితం వస్తుంది. గుడి కట్టడానికి వచ్చే ఫలితం ఎంతో, అక్కడ అన్నదానానికి సాయం చేసేవాళ్ళు ఉంటారుగా, శనివారం నాడు మా పేరు మీదుగా అన్నదానం చేయండి అని ఒక 1000 యూరోలు ఇచ్చారనుకుందాం. ఇక వీళ్ళు మళ్ళీ వచ్చే జన్మలో యూరప్ లో పుట్టవలసిన అవసరం లేకుండా హాయిగా కైలాసంలోనో వైకుంఠంలోనో ఉంటారు. మాకు ఎందుకు వచ్చిందండి యూరప్ లోనే, మళ్ళీ అలాగే పీక్కుంటూ లాక్కుంటూ యామ్ యామ్ అని బీఫ్ తినాలనే కోరికతో ఉందనుకుంటే తప్ప, బ్రీఫ్ గా చెబుతాను, హాయిగా వైకుంఠానికో కైలాసానికో వెళ్ళాలనుకున్న వాడు హాయిగా అన్నదానం చేయాలట. ఒక్కొక్కప్పుడు పాపాత్ములు కూడా అన్నం తింటారు, దానివల్ల మాకేమైనా నష్టం వస్తుందా అని కొందరికి అనుమానం వచ్చింది. అన్నదానం చేసేటప్పుడు తినేవాళ్ళంతా పుణ్యాత్ములే ఉంటారా? ఇలాగ అంతా పరమ పుణ్యాత్ములై అలా గోడకి దారబడి యాత్ర పడుతూ గంటన్నర సేపు ఉపన్యాసంలో కాళ్ళు అలా కింద మీద పెట్టుకుంటూ వీరే పుణ్యాత్ములు అడుచోట్ల ఉండరు. మీరు ఎంత మంచివాళ్ళు అండి, అసలు అలా కింద కూర్చొని వాసిన బట్టం వేసుకుని కాళ్ళ నిప్పులు కూడా తట్టుకోలేక ఏదో ఒకరిద్దరు అప్పుడప్పుడు కుర్చీలో గెలిచి వెళ్ళచ్చేమో కానీ 90% కింద కూర్చుంటారా లేదా పాపం? ఎంత ఓపిక తెచ్చుకుని 10 యూరోలైనా ఇవ్వగలుగుతారు, కానీ టైం దానం చేయడం చాలా కష్టం. అందువల్ల సమయాన్ని దానం చేస్తున్న మీరు గొప్ప దాతలు. అందుకే మేరా మిగతా దానాలు మనీసి ఉంటారు, అది వేరే విషయం. కానీ డబ్బు కంటే టైం మాటల. అందులో ఈ విదేశాల్లో 10 నిమిషాలు ఉద్యోగం మాని ఉపన్యాసం వినడం అంటే, ఈ ఉపన్యాసం 10 నిమిషాలు వినడం అంటే ఉపరి సన్యాసం కంటే గొప్పది. అయినా పుణ్యాత్ములు వేరు. కాబట్టి మీలాంటి పుణ్యాత్ముల్ని పక్కన పెడితే కొన్ని చోట్ల పాపాత్ములు కూడా భోజనం చేస్తే ఏదైనా నష్టమా? అది నష్టం కాదంటోంది ఆలయ వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలంలో ఒక కీకారణ్యంలో పాడైపోయిన ఒక ఆలయం ఉండేది. ఓ అర్చకుడు ఆయన ఉన్నాడు, స్వతంత్రంగా తానే అర్చన చేసుకోగలిగిన వేద పండితుడు. ఆయన అనుకోకుండా అడవికి వెళ్ళాడు. శిథిలావస్థలో ఉన్న ఆలయం చూడగానే ఆయనకి జాలి కలిగింది, భక్తి కలిగింది. పరమేశ్వర, నాకు బోలెడంత ధనం ఉన్నది, పాండిత్యం ఉన్నది, ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తానని సంకల్పించుకుని అద్భుతంగా అడవిలో ఆలయ నిర్మాణం చేశాడు. అది ఏ ఊరికి వెళ్ళాలన్నా ఈ అడవిలో ఉన్న ఆలయం నుంచి కనీసం 40-30 మైళ్ళు ఉంది. ఒకటి ఆలోచించవలసింది, ఆ రోజుల్లో అడవి అది కేకారణ్యం, పైగా కాలినడకన గుర్రాల మీద వెళ్లే కాలం అది. ఒకవేళ రథాల మీద రావాలన్నా అడవిలోకి రావాలంటే చాలా మార్గం కేకారణ్యం అవడం వల్ల గుర్రాలు రథాలు వెళ్ళవు కూడా. అటువంటి కేకారణ్యంలో డబ్బు ఖర్చు పెట్టి గుడి కట్టించాడు. ఈ ఆలయం చాలా గొప్పదని చుట్టుపక్కల ప్రసిద్ధికి ఎక్కడం వల్ల భక్తులు దర్శనానికి వచ్చేవారు. కానీ ఉదాహరణకి అమస్టడామును జైదోమానికి వీరు ఏదో కారులో కాబట్టి 2 గంటల్లో వస్తున్నారు. ఆ రోజుల్లో నడిచి రావాలి. నడిచి రావాలంటే ఓ పూట పూట అంతా పడుతుంది. పొద్దున్న బయలుదేరితే సాయంకాలానికి వచ్చేవారు. సాయంత్రం దాకా అక్కడికి ప్రయాణం చేసి వచ్చిన వాడు చీకట్లో ఎక్కడుండాలి? పైగా రాత్రికి తిండి లేకపోతే ఎలా ఉంటాడు? ఇది దృష్టిలో పెట్టుకుని ఈయన ఆ గుడి పక్కనే ఒక సత్రం కట్టించాడు. సత్రం అరుగుల మీద పడుకోవచ్చు, దాంతోపాటు అన్నదానం కూడా ఏర్పాటు చేశాడు. ఎవరో ఒకళ్ళిద్దరు సహాయం చేస్తే చేసేవారు, లేకపోతే ఆయన ఆయన భార్య అర్చన అనంతరం స్వయంగా నడుము కట్టుకుని వంట చేసేవారు. మంచి భోజనం వండేవారు. పులిహార, దద్దోజనం, కొంతమంది దద్దోజనం వండుతారండి. దిక్మాల వాళ్ళు కొంతమంది వండితే అది మెతుకులు మెతుకుల్లో ఉంటుంది. కానీ మంచి అన్నం బాగా వండి చిక్కని చక్కని పెరుగు పోసి మేగడలా తట్టు తెలుతూ ఉంటే పోపు పెట్టాక ఆ దద్దోజనం తింటే స్వర్గానికి మెత్తని దూరంలో ఉన్నట్టు ఉంటుంది. అలాంటి భోజనాలన్నీ వండి పెట్టేవాడే. ఈ అడవిలో అన్నదానం జరుగుతుందనే విషయం తెలిసింది గనక, మకాం రాత్రి ఉండొచ్చు అని తెలిసింది గనక అన్ని ప్రాంతాల నుంచి జనం వచ్చేవారు. అక్కడ రాత్రిపూట పడుకుని భోజనం చేసి మెచ్చుకుని వెళ్ళేవారు. కొందరు కానుకలు ఇచ్చేవారు, కొందరు ఇచ్చేవారు. కానీ ఇచ్చినా ఒప్పైన ఈయనకి డబ్బు ఉంది గనక అన్నదానం చేసేవాడు. ఓ ఏడాది బాగానే గడిచింది. ఒకరోజు ఏం జరిగింది, ఆ శివాలయంలో దీపారాధన కోసం ఒక పెద్ద ప్రమిద ఉన్నది. ఆ ప్రమిదలో రోజు ఆవు నెయ్యో నూనె పోసేవాడు ఆయన. నువ్వుల నూనెతో చేసే దీపం చాలా మంచిది, కుదిరితే ఆవు నెయ్యి మరీ మంచిది. కానీ కొబ్బరి నూనె పరికిరా తప్ప మిగతా నూనెలు పరికొస్తాయి. తైలం అనగా నువ్వుల నుంచి తయారు చేసిన నూనె శ్రేష్టం. రోజు నువ్వుల నూనె పోసేవాడు అందులో. ఆ తర్వాత అందులో ఒత్తులు వెయ్యాలి. దీపారాధనకి నియమం ఉందండో, ముందు ఒత్తు వేయకూడదు. సాధ్యం ముందు నెయ్యి పోయము. అక్కడ నెయ్యి అంటే అక్కడ తైలం, అది కూడా పోయొచ్చు. ముందు నూనె పోయాలి. కుంది తీసుకున్నాక నూనె పోసాకే అప్పుడు ఒత్తి వెయ్యాలి. అప్పుడు తర్వాత ఏమన్నారు, త్రివర్తి సంయుక్తం వర్తి, అదే తెలుగులో ఒత్తి. త్రి అంటే మూడు, మూడు ఒత్తులు వెయ్యవలను, ముందు నెయ్యి పోయవలను, ఆ తర్వాత అందులో మూడు ఒత్తులు వెయ్యాలి. అప్పుడు వన్నినా యోజితం ప్రియం, నిప్పు పెట్టుకోదానికి వహిని అంటే అగ్ని, అగ్నితో దాన్ని ముట్టించుము. ఈ మధ్యన ధర్మ సందేహాలు ఒక ఆయన అడిగాడు, అగ్గిపెట్టితో దీపారాధన చేస్తే పాపంట కదండి, ఎవడు చెప్పాడు వీడికి? ఆ రోజులు అగ్గిపెట్టి ఉందా? అగ్గిపెట్టిన దీపారాధన నకుర్యాత్తని అని రాయల వ్యాసుడు. ఇప్పుడు అగ్గిపెట్టులు వచ్చాయి కూడా శుభ్రంగా వెలిగించు, లేనిపోని కొత్త కొత్త అన్ని కల్పించి మీ కొంపలు ముంచేస్తారు. అసలు గుడికి వెళ్ళడమే కష్టం. ఆ వెళ్ళిన కాసేపు గుళ్ళో కింద కూర్చుంటే తప్పుట, పైన కూర్చుంటే తప్పుట, ముక్కు పట్టుకుంటే తప్పుట అనడంతో ఆ వెళ్ళే నలుగురు మానేస్తున్నారు.
పైకి ఈ మధ్యన సంప్రదాయం దుస్తులనే పేరుతో పంచే చీర తప్ప ఇంకేం కట్టుకోకూడదండి. ఈ పంజాబీ డ్రెస్ కూడా సంప్రదాయమే, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో విరేపల్లిలో ఇలాంటివే కట్టుకున్నారు. నీ మొఖానికి తెలియక అలా అనుకుంటున్నావు, గొడ్డిప్పుకు తిరగకూడదు, దిగ్వాన్ లాగులు వేసుకోవద్దన్నారు. ఈ షార్ట్ వేసుకున్న వాడిని షూట్ చెయ్యాలి అని నేను అలా వ్యాసుడు అన్నాడు. భవిష్య ప్రాణం ఎలుగుబట్టిలాగా అవన్నీ కనబడుతూ ఉంటే ఇక్కడ దాకా లాగు వేసుకోవడం తప్పు, తప్ప పెద్దవాళ్ళు చిన్నపిల్లలు లాగులు వేసుకోవచ్చు. అందుకనే మీరు కూడా జెట్ లాగ్ అంటున్నారే, నేను జెట్ పంచే, జెట్ లాగులు నాకు లేవు. అందువల్ల లాగులు వద్దన్నారు తప్ప శుభ్రంగా చక్కగా హాయిగా పవిత్రంగా ఇంత బొట్లు పెట్టుకుని సంప్రదాయం ఇవి కూడా ఈ రకమైన వేసుకోండి, మరీ పొద్దుగా ప్యాంటు షర్ట్లు ఆడవాళ్ళు వేసుకోకుండా ఉంటే కొంత లాభం అన్నారు. ఏది ఏమైనా ఇవన్నీ వేసుకోవడం ధర్మమే. అగ్గిపెట్టితో కూడా దీపం వెలిగించండి, అదేం వద్దని ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు. నిశ్చింతగా వేసుకోండి, వెలిగించండి. అదనమాట గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి విరాపహం. మంగళప్రదమైన ఈ దేహమును ఉంచుము, సేకరించుము, ఇది మూడు లోకాలలో ఉన్న చీకట్లు తొలగిస్తుంది అని మన పెద్దలు ఎప్పుడో మంత్రశాస్త్రంలో చెప్పారు. ఈయన రోజు అలాగే తైలం కోసి మూడు ఒత్తులు వేసి ఒకవేళ మూడు విడివిడిగా లేకపోతే మూడు కలిపి కూడా వేయించండి. అదిగా సంయుక్తం అన్నాడు. సంయుక్తం అనే శబ్దానికి మూడు ఒత్తులుంచు లేదా మూడు కలిపి ఒక ఒత్తుగా కూడా వేయచ్చు. మళ్ళీ మీకు అనుమానం, ఏమండి ఇందులో రెండు అందులో రెండు తప్ప నాలుగు ఉన్నాయండి, రెండు కుందులండి, ఇది తప్ప మూడు వెయ్యండి అన్నాడు. అంతకంటే ఎక్కువ వేస్తే తప్పేం లేదు. ఇప్పుడు నాకు 1,000 రూపాయలు ఇస్తానండి, 5,000 ఇస్తానంటే కాదంటానా, అంత మంచివాడు అంత ఉండాలి కానీ, దిక్కుమాలాడు దొరకాలి కానీ. అందువల్ల ఎక్కువ ఇస్తే నష్టం లేదు, తక్కువ వేస్తే తప్ప. ఈ దృష్టిలో పెట్టుకుని మినిమం మూడు ఒత్తులు ఉండవలేను. ఆయన ఒకరోజు ఏం చేశాడంటే పొరపాటున నూనె అరుకుని నీళ్లు పోసేసాడు చెంబుతో, చెంబుడు నీళ్లు అందరూ పోసాడు. ఆ తర్వాత ఒత్తులు వేశాడు. వాళ్ళ ఆవిడ పట్టుకొచ్చిన కాగడాతో దాన్ని వెలిగించాడు. టక్కన దీపం వెలిగింది. అప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి చూసి ఆవిడకి ఇంకా కళ్ళదోడు రాలేదు. ఈయన కళ్ళదోడు ఉంది, ఆ కళ్ళదోడు పక్కన ఇట్టున్నాడు. బహుశా అని అనుమానం కళ్ళదోడు లేదా కొంతమంది కనపడదేమో అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మధ్యనే జరిగింది అది. పెళ్లి కొడుక్కి కళ్ళదోడు తీసి పక్కన పెట్టారు. తాడి కట్టమంటే కంగారులో అత్తగారు బళ్ళో కట్టబోయాడు. ఏదో విశాఖపట్నంలో మా తమ్ముడు రత్నాకర్ గారు నడిచి చెప్తాడు. ఇప్పుడు ఈ మధ్యన విశాఖపట్నం పెళ్లి రెండు కుదిరాయి, వీళ్ళు కూడా కళ్ళదోడు తీసేస్తే ఏమైపోతారో తెలియదు. కళ్ళదోడు లేకపోయినా ముందే గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరు అత్తగారు ఎవరు పెళ్లి కూతురో చూసుకుని పక్క వాళ్ళ సాయం తీసుకుని కట్టండి, గొప్పలు ములిగిపోతున్నాయి. అందువల్ల ఈయనకేవో కొంచెం చత్వారం ఉన్నట్టుంది, ఆవిడకి చత్వారం లేదనుకుంటాను. బహుశా ఈయనకంటే ఆవిడ 11 ఏళ్ళు చిన్నదయ్యి ఉంటుంది. ఆవిడ వచ్చి ఏమండి నూనె బదులుగా నీళ్లు పోసేశారండి అంది. అలాగా చూశాడు ఆయన, చూస్తే నిజంగా నీళ్లే. అప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలిగింది, నీళ్లు పోస్తే ఒత్తులు ఎలా వెలిగాయి, ఇది నిజమా కాదా అనుకున్నాడు. ఇంకా ఆ రోజు నుంచి కావాలని రోజు చెంబుడు నీళ్లు పోసేవాడు ఒత్తులేసేవాడు వెలుగుతున్నాయట. ఆయన తెలియదు కానీ అన్నదానం చేయటం వల్ల వచ్చిన ఫలితం అది. నిత్యం అన్నదానం చేయటం వల్ల అది కూడా నిస్వార్థంగా ఎవడో ఏదో మెచ్చుకుంటాడని కాకుండా కేవలం భక్తితో అన్నదానం చేయటం వల్ల, ఆ భక్తి శక్తి వల్ల నీళ్లతో కూడా దీపాలు వెలిగాయి. ఇది ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కింది. ఫలానా అర్చకుట్ట నీళ్లు పోస్తే దీపం వెలుగుతోందని అందరూ వచ్చి అది చూచి ఆశ్చర్యపోయేవారు. దాంతో ఇంకా డొనేషన్లు పెరిగాయి. ఈలోపు ఏం జరిగింది, ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో కొంతమంది మహానుభావులు ఉన్నారు. ప్యాకెట్ రైడ్ లాస్ వేగాస్ వాళ్ళు, అమెరికాలో లాస్ వేగాస్ అని ఒకటి ఉంది, ప్రపంచ ద్యోత గృహం అది. అసలు దానికి ఆ పేరు ఎందుకు పెట్టారనుకుంటారు, ఎంత డబ్బైనా వేగంగా లాస్ అయిపోతుంది అక్కడ, అందుకే లాస్ వేగాస్. వేగంగా మొత్తం లక్షలు పోతాయి. అదేం బలీగా కడతారంటే బాబు, ఈజిప్ట్ భారతదేశం సమస్త దేశాలతో కూడిన బిల్డింగులు 2006లో ఒకసారి 11లో ఒకసారి వెళ్ళా, ఒక్క రూపాయి కూడా నేను ఆడలేదు. గురువు గారు ఇక్కడికి వచ్చాక మినిమం $1 అయినా పోగొట్టుకోవాలండి, లేకపోతే అది వేస్ట్ అండి అన్నారు వాళ్ళు. మీరేమనుకోండి, ఆ సంప్రదాయం నాకు అక్కర్లేదు అని అనుకోండి, కానీ చూసి తేరాలి ఒకసారి జీవితాన్ని ఎలా నాశనం చేసుకోవచ్చో తెలుసు. మా శిష్యులు చాలా మంది లక్షలు పోగొట్టారు. $1,00,000 నాకు ఇచ్చుంటే నా పీఠం ఎంత బాగా తయారైంది. హైదరాబాద్ పీఠం మొదలెట్టి ఇప్పటికి 2 నెలలు అయ్యింది. దానికి ఇవ్వమంటే ఎవరు, వీటికి తగలేస్తారు అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. సరే ఏది ఏమైతేనే అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళకేమో ఆస్తులు పోయాయిట, జోదం ఆడాలి, కాలక్షేపం కావాలి, అన్నం పెట్టేవాడు లేడు, అందుకని అడవిలోకి వచ్చి అడవిలో జోదం ఆడి వేళకొచ్చి ఫోన్ చేయడం మొదలెట్టారు. ఇది అర్చకుడు చూశాడు, బాధ కలిగింది ఆయనకి. నేనేదో భక్తులకు అన్నదానం చేద్దాం అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా అన్నం పెట్టాలి, అన్నం పెట్టాలి అని అడిగిన వాడికి అన్నం పెట్టకపోతే దోషం, భిక్షాందీహి అంటే పెట్టాలి, కానీ అన్నం దుర్వినియోగం అవుతోంది. పాపిష్టి వాళ్ళు, జోదవాడేవాళ్ళు అన్నం తిని ఉత్తప్పుడు కాలక్షేపంగా జోదవాడుతున్నారు అని భావించి మొత్తం అన్నదానం బంద్ అన్నాడు. ఎందుకంటే అన్నాన్ని కూర్చున్నాక వాడు ఎంత దుర్మార్గుడైనా అన్నం పెట్టవలసిందే, అదొక నియమం. కాబట్టి అందులో పాపాత్ములు ఏరి పంపడానికి లేదు. అలాగని అన్నదానం చేస్తుంటే పాపాత్ములు ఎక్కువ మంది తింటున్నారు కదా, ఈ దృష్టితోటి మొత్తం అన్నదానం ఆపేశాడు. శాస్త్ర ప్రకారం ఏంటంటే ఒక్కసారి అన్నానికి అక్కడ ఎవడన్నా కూర్చుంటే వాడు ఎటువంటి వాడని అన్నం పెట్టాలి. అతిథిల్ కాల సమాగతును ఘన బుభుక్షార్తును పతిశ్రాంతు ఆతత మార్గోత్తత ధూళి దోసరిత గాత్ర స్వేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగని. ఒక అతిథి భోజన సమయంలో వచ్చాడు, అన్నం పెట్టు అన్నాడు. అప్పుడు వాడు ఎంత దౌర్భాగ్యుడైనా, వాడి కులం ఏదైనా, గోత్రం ఏదైనా, ఒకవేళ వాడు పాపాత్ముడైనా, చెమటతో అసహ్యంగా జుగుప్సతో ఉన్న వాడిని పట్టించుకోకుండా మతి విష్ణుంగా తలపన్వలెను, అతన్ని విష్ణువుగా భావించి అన్నం పెట్టవలెను. ఇది మన నియమం, పురాణ నియమం, శాస్త్ర నియమం. అందుకే అభ్యాగత స్వయం విష్ణువు. కాబట్టి తీరా అన్నాన్ని కూర్చున్నాక లేపకూడదు గనక ఈ అన్నదానం అపవిత్రమవుతోంది, దుర్వినియోగం అవుతోంది గనక మొత్తం ఈ రోజు నుంచి అన్నదానం చేయను అన్నాడు. దాంతో భక్తులు బాధపడ్డారు, ఎంతో దూరం నుంచి వస్తున్నాం, ఈ అన్నదానం వల్లే కదా హాయిగా దర్శనం చేసుకుంటున్నాం అని బాధపడ్డారు. చాలా మంది జనం తగ్గిపోయారు. ఈయన అన్నదానం ఆపడంతో ఆ మర్నాడు మళ్ళీ రోజులోకి నీళ్లు పోసి ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే దీపం వెలగలేదు. దాంతో ఈయన భయపడిపోయాడు. శివుడి దగ్గరికి వెళ్ళి ఆ శివలింగం దగ్గర ఏడుస్తూ, పరమేశ్వర ఎన్నాళ్లుగా నీళ్లతో దీపం వెలిగించగలిగాను, ఇవాళ నీళ్లు పోస్తే ఎందుకు దీపం వెలగట్లేదు అనగానే శివలింగంలో నుంచి దయామయుడైన పరమేశ్వరుడు ఇలా సమాధానం చెప్పాడు. కనపట్టలేదు కానీ వినపట్టాడు ఆకాశవాణి రూపంలో. అర్చకోత్తమ, ఇన్నాళ్ళు దీపం నీళ్లతో వెలగడానికి గల కారణం నీవు చేసిన అన్నదానమే. ఇవాళ అన్నదానం ఆపేశావు, దాంతో నీ పుణ్యము పోయింది, ఇక దీపం వెలగదన్నాడు ఆయన. స్వామి, నేను చేసే అన్నదానం వల్ల ఎంతో మంది దుర్మార్గులు, పాపాత్ములు తయారవుతున్నారు, జోదం ఆడుతున్నారు తిండి తినేసి, కాబట్టి ఈ అన్నదానం దుర్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో నేను అన్నదానం ఆపాను కదా అంటే వరిపించాడా? కొంతమంది పాపిష్టి వాడు తింటే తినచ్చుగాక, కానీ ఎక్కువ మంది భక్తులకు అది ఉపయోగపడుతోంది. ప్రతి వస్తువు వల్ల మంచి చెడ్డ రెండు ఉంటాయి. కత్తితో పళ్ళు కొయ్యొచ్చు, 10 మందికి ఉపయోగం చేయొచ్చు, హత్యలు చేయొచ్చు. హత్యలకు ఉపయోగపడుతుందని కత్తులు తయారు చేయడం మానేస్తారా? చేత్తో లాగి పక్కవాడు గోపేద కొట్టచ్చు, మంచి పని చేయొచ్చు, అందుకని చేతులు నరుగుతామా? అన్నదానం వల్ల కూడా కొన్ని కొన్ని పాపిష్టి పనులు జరగచ్చేమో, కానీ ఎక్కువ లాభం అది. అన్నం వల్ల ప్రతి వ్యక్తి సంతృప్తి పొందుతాడు. ఎంత డబ్బిచ్చినా సంతోషం కలిగిన వాడికి అన్నం పెడితే సంతృప్తి అండి. ఇక ఆవిడకి ఎంత డబ్బిచ్చినా సాటిస్ఫై అవ్వకపోవచ్చు, ఆవిడ మంచి ఆవిడ పక్కన పెట్టేటి పని. ఇలాంటి వాడు పిలిచి కోటిస్తే ఇంకొక కోటి వస్తే బాగుండనుకుంటాడు. అదే అన్నం పెట్టండి, 2 అట్లు తిన్నాకే బాబోయ్ చాలంటాడు. బలాత్కారంగా 3 అట్లు పెడితే ఏ రాత్రి తెల్లవారు ఒకటే గడవ, పైగా ఇక్కడ ఒకటే బాత్రూములు కర్మ. ఎంత పెద్ద ఇల్లు కడుతుకున్నా ఇది మాత్రం 1 లేక 2. కాబట్టి భోజనం మాత్రం కొంత అయ్యాక సంతృప్తి పొందుతారు ఎవడైనా. అన్నదానం ప్రతి వ్యక్తికి ఆనందం కలిగిస్తుంది. అన్నం వల్ల సమస్త ఇంద్రియాలు సంతృప్తి పొందుతాయి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని భగవద్గీత చెబుతోంది. ప్రాణులు అన్నం వల్లే పుడతారు, అంటే అన్నం తింటే బతుకుతారు. ఈ అన్నం బాగా తింటేనే మరీ సంతానోత్పత్తి జరుగుతుంది. కాబట్టి ప్రాణులు బతకడానికి మూల కారణం అన్నము. ఈ అన్నము వర్షం వల్ల కలుగుతున్నది. పర్జన్యాత్ అంటే మేఘము వల్ల అన్నం పుడుతున్నది. ఒకదానికొకటి సీక్వెన్స్ అనమాట. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. ఇప్పుడు మేఘం దేని వల్ల పుడుతున్నది? యజ్ఞాద్భవతి పర్జన్య. యజ్ఞం జరిగితేనే మేఘములు సకాలంలో వర్షాలు కురిపిస్తాయి. యజ్ఞం అంటే ఏమిటి? సత్కర్మాచరణ, మంచి కర్మం ఏదైనా యజ్ఞమే. ఇప్పుడు మీ ఊళ్ళో వాళ్ళంతా ఇందోవనంలో మంచి గుడి కట్టాలనుకున్నారు. ఇది ఒక అద్భుతమైన యజ్ఞం, మహాయజ్ఞం. కొన్ని వేల అశ్వమేధ యాగముల కంటే, అనేక పౌండరీక యాగముల కంటే కూడా ఒక గుడి కట్టడం చాలా లాభం అన్నారు. సర్వ వేదేషు యత్పుణ్యం, సర్వ తీర్థేషు యత్ఫలం. అనేక వేదములు తీర్థములు తిరగడం వల్ల, వేదాలు చదవడం వల్ల, తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఒక్క గుడి కట్టిస్తే వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న కర్మములు. అటువంటి అన్నదానాన్ని ఆపేశావు, ఇక నీ పుణ్యం పోయిందనగానే, ఏమో స్వామి నువ్వు ఎన్ని చెప్పినా అన్నదానం చేయాలని నా మనసు కనిపించట్లేదు ఈ పాపాత్మల వల్ల అన్నాడే. అయితే అర్చక ఓ పని చేద్దాం, ఒక ఏడాది పాటు గుడి మూయబడినది అని బోర్డు పెట్టి, సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే రోజు తెరుస్తాను అని చెప్పు. ఈ ఏడాది భక్తులు మీ ఊళ్ళల్లో ఉండండి, సంవత్సరం తర్వాత రమ్మను వాళ్ళు గ్యారంటీగా వస్తారు. ఈ ఏడాది గుడి మూసేసి మీ ఆవిడ్ని పుట్టింటికి పంపేసి నువ్వు ఒక్కడివి కాలినడకన కాశీకి వెళ్ళు. కాశీకి వెళ్ళిన తర్వాత కూడా నీకు అన్నదానం చెయ్యాలనిపించకపోతే ఇక అన్నదానం అప్పుడు పూర్తి ఆపేయన్నాడు. శివుడు చెప్పాడు కదా, అందుకని వెంటనే ఈయన తన భార్యని పుట్టింటికి పంపేసి ఆవిడ్ని అమర్స్టర్డామ్ ఫ్లైట్ ఎక్కించేసి ఈయన గుడికి తాళం వేసి సంవత్సరం తర్వాత మళ్ళీ గుడి తెరవబడను, అప్పటి వరకు భక్తులు అసౌకర్యానికి బాధపడక మీ ఓళ్లలో ఉన్న ఆలయాలను దర్శనం చేసుకోండి, సంవత్సరం తర్వాత రండి అని పలికి అక్కడ బోర్డు పెట్టి కాలినడకన తీర్థయాత్రలకు బయలుదేరాడు, కాశీ బయలుదేరాడు. కాలినడకన కనీసం 2 నెలలు పట్టేది ఆ రోజుల్లో కాశీ వెళ్ళారండి. అందులో అయినప్పటికీ చకచక నడుచుకుంటూ వెళ్ళాడు. అలా నడవగా నడవగా ఒక రోజున అతి భయంకరమైన కీకారణ్యంలో గడువు పెట్టాడు. చెట్లు గీజరబాజరుగా అల్లుకుపోయాయి. ఓ పక్కన సింహాలు, పులులు, పాములు, ఒకటేమిటి ఇటువంటి వాటితో ఆ అడవి యమకింకరులకి నిలయంలో ఉంది. శివుడి మాట విని కోపం ఉంచుకున్నానా ఏమిటి, కైలాసానికి బదులు నరకానికి పోయేటట్టున్నాను, దారి పొడుగుత క్రూర మృగాలు, నడవడానికి వీల్లేదని భయపడుతూనే ఆ అడవి మధ్యలోకి వచ్చాడు. ఆయనకి ఆ పూట తిండి లేక కడుపు మళ్ళ మాడిపోయింది. ఒక్కళ్ళు కూడా అట్లు కానీ, పెసరట్లు కానీ, అందులో ఉప్మా కానీ, చట్నీ కానీ ఏమీ లేకుండా చేసేశారు. ఆ కూడా తిండి లేక చాలా బాధపడిపోయాడు. ఓరి నాయనోయ్, ఈ దెబ్బతో ఆకలికి చచ్చిపోయేటట్టున్నాను, ఎంతోమందికి అన్నం పెట్టిన నేను అన్నం లేక చస్తానా అని కూడా అనుకున్నట్ట. సరిగ్గా ఆ సమయంలో చీకటి పడే సమయానికి ఎదురుగుండా పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు మీద ఒక మంచి ఉన్నది. వెదురుకర్రలతో చెట్ల మీద పూర్వం మంచి కట్టుకునేవారు. ఆ తెప్ప మీద ఓ బోయవాడు ఆయన తన భార్యతో పాటు కూర్చున్నాడు. ఈయన చూడటంతో, పంతులు గారు ఇలా రండి మా చెట్టు దగ్గరికి అని ఆ చెట్టు మంచి పిలిచి చెట్టు దిగొచ్చాడు. అతను 2 చేతులతో దండం పెట్టి, నేను మా ఆవిడ ఇక్కడే ఉంటామండి, ఎవరైనా అడవిలో పెడితే వాళ్ళకి ఎంత అన్నం పెడతాం, మా అదృష్టం ఇవాళ మహానుభావులు పండితులు దొరికారు, మేము ఏది పెడితే అదే తినండి అని వెదురు బియ్యం, సారపప్పు అని ఉంటుంది అక్కడ, సారపప్పు, పుట్ట తేనె ఇవన్నీ ఇచ్చాడు. పొట్టంతా నీరసంతో ఉందేమో, మలమలు మాడుతుందేమో, శుభ్రంగా ఇవన్నీ తిని పొట్ట తిని తాగానే పొట్ట నిండిపోయింది. ఎంత బాగుందో ఆ పప్పు కూడా. కొంతమంది పప్పు బాగా వేయించి ఉప్పు కారం వేసి తయారు చేస్తే ఉంటుంది. ఆ పెసరపప్పు ఒకటి, శనగపప్పు ఒకటి, ఈ మధ్యన ప్యాకెట్లో వేసి అమ్ముతున్నారు. ఆయన అదృష్టం అక్కడ ఆయన శుభ్రంగా నేతితో పెట్టాడు. తిని సంతృప్తి పొంది, ఆయన ఈ పూట నువ్వు నాకు ప్రాణదానం చేసేవన్నట్ట. తమరు అలసిపోయినట్టున్నారు. ఈ మంచి మీద పడుకోండి, మంచి మీద ఇద్దరి కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు, మా ఆవిడ కాపలా కాస్తూ ఉంటుంది, మీరు దాని మీద పడుకోండి, నేను కింద ఉంటాను అన్నాడు. అని ఈయన్ని మంచి ఎక్కించి తలగడిచ్చి, తలగడంటే ఏమిటి, గడ్డి అవి కూడా ఒక గోని సంచిలో పెట్టి మెత్తగా ఒక తలగడ కింద తయారు చేశాడు. దాని మీద పడుకోమన్నాడు. కాళ్ళ దగ్గర ఈ బోయవాడి భార్య కూర్చుని ఈయనకి పాదాలు కూడా ఒత్తి సేవ చేసింది. గాఢంగా నిద్రపోయాడు ఆయన. అలిసిపోయిన మీదట కడుపు నిండా తినగానే ఈ నడక వల్ల బలే నిద్ర వస్తుందండి. రోజు కారులో తిరిగితే నిద్రే వస్తుంది, నడు నొప్పి వస్తుంది. కాలి నడకను అలాగ తిరిగితే బాగా శరీరానికి వ్యాయామం దొరుకుతుంది, గాఢంగా నిద్ర పడుతుంది. అందువల్లే ఇక్కడికి వచ్చిన ఒక 3 మహానుభావులు ఐందోవన్లో భోజనం అయ్యాక 3-4 రౌండ్లు వేస్తున్నారు ఒక ఇంటి చుట్టూ. అప్పుడు రాత్రి గాఢంగా నిద్ర పడుతుంది. అలాగ నడక లేకుండా ఉన్నాయని పొట్టలు వచ్చి ఆయన ఏదో ఇంట్లో పడుకుంటాడు బాబా. కాబట్టి నడక చాలా మంచిది కనుక ఆ నడక వల్ల నిద్రపోయాడు. ఒక 1-2 గంటలు గాఢంగా నిద్రపోయాడు లేదో, బాబోయ్ బాబోయ్ అనే కేకలు వినపడ్డాయి. కంగారు పెళ్ళి లేచాడు ఈయన. లేవగానే ఆ బోయవాడి భార్య ఏడవడం మొదలెట్టింది. ఏమమ్మా ఏడుస్తున్నావు అంటే, మా ఆయన కింద విల్లు గుచ్చుకుని కాపలాకి వస్తున్నాడండి, కింద ఉన్నాడండి, ఇంతలో కురుకు పట్టింది, పూలొచ్చి మీద పడి ఎత్తుకుపోయింది, గరుచుకుపోయింది, ఏం కొరికేసింది, ఆయన చచ్చిపోతూ ఏమేమో, నేను చచ్చిపోతా, నీకు ఈ పులి నుంచి నేను బయటపడలేను, కానీ ఆ పంతులు గారిని జాగ్రత్తగా అడివి దాటించు అని చెప్పాడండి. అది దాంతో ఈయన మనస్సు చివుక్కుమన్నది. నాకు అన్నం పెట్టిన పుణ్యాత్ముడు పులి బాధపడి చచ్చిపోయాడా అని బాధపడుతూ, ఇదంతా నా వల్లే జరిగింది తల్లి, నేను రాకుండా ఉండుంటే నేను కింద ఉండేవాడిని, మీ ఆయన పైన పడుకునేవాడు అనగా మీరేం చేస్తారండి, ఇదంతా శివేచ్ఛ అని ఏడుపు దిగమింగుకుని, మా ఆయన పులి నోట్లో పడి చచ్చిపోయి కూడా అది ఈడ్చుకుపోతుంటే కూడా వెళ్ళిపోతూ ఆ పులి ఏం చేస్తుంది, మెడట్టు ఈడ్చుకుపోతుందిట, అప్పుడు కూడా మిమ్మల్ని రక్షించమని చెప్పాడు, కాబట్టి మిమ్మల్ని అడివి దాటించడం నా బాధ్యత అని. వద్దు తల్లి, నా వల్ల ఇంత కష్టం వచ్చింది, ఓ పక్కన ఎంత దుఃఖంతో ఉండి కూడా నన్ను అడివి ఎలా దాటిస్తావంటే మా ఆయన మాటంటే నాకు శిలాశాసనం అంది. ఆ రోజుల్లో పతివ్రతలను ఉండేవారు, భర్త ఏం చెబితే అది వినేవారు పూర్వకాలంలో, అందుకని మా ఆయన మాట శిలాశాసనం అండి అని నేను మిమ్మల్ని దాటిస్తాను అడివంది. పాప ఈయన మనస్సు చివుక్కుమంది. ఆవిడేమో ఏడుపు దిగమింగుకొని ఒక విల్లు కత్తి పుచ్చుకొని జాగ్రత్తగా ఈయన ఏకారణ్యం దాటించి సెలవండి అని వెనక్కి వెళ్ళిపోయింది. ఇక ఈయన మనసులో లేదు, నా ప్రయాణం ఇలా పరిణమించింది ఏమిటి, శివుడు ఏదో చూపిస్తాడు అనుకుంటే ఈ కర్మకాలడం ఏమిటి, ఆ పుణ్యాత్ముడు నాకు అన్నం పెట్టివాడు చచ్చిపోవటం, ఆవిడ వైధవ్యంతో బాధపడటం ఏమిటి, గిసగిసలాడిపోతూ అలాగే పరుగు పరుగున రెండెళ్ల ప్రయాణం ఒక్క నెలలోనే ముగించి కాశీ వెళ్ళిపోయాడు. అత్యంత పవిత్రమైన క్షేత్రం వారణాసి. జీవితంలో ఒక్కసారైనా కాశీ చూడాలి, ఒకసారైనా వారణాసి క్షేత్రం చూడని వాడి జీవితం దండకపోమన్నారు. అందుకే మన పెద్దలు భక్తి యోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవ ఖరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి. మహానుభావుడు పరిచయపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకంలో రాస్తాడు, భక్తి ఒక యోగం, ఈ యోగం తన పాదం పెట్టిన దివ్య క్షేత్రం వారణాసి. అంటే అక్కడ ఎప్పుడు భక్తి ప్రతి వ్యక్తిలో ఉంటుంది. పుట్టాక మనం ఒకటా రెండా ఎన్ని పాపాలు చేశామో, భవ అంటే పుట్టుక, ఇందులో చేసిన పాపములు దురితములు, ఈ సంసారంలో పుట్టిన తర్వాత మనం చేసిన పాపములను పట్ట పట పట నరికేసే కత్తి వారణాసి. అది కూడా ఖరాసి అన్నారు, ఖర అంటే పదునైన తీక్షణమైన కత్తి, అట మంచి పదును కలిగిన కత్తి కాశీ అన్నారు. కత్తితో చెట్లు తీగలు నరికినట్టుగా పాపములనే తీగలను తెంచి పారేస్తుంది వారణాసి. స్వర్ణది అంటే గంగానది, గంగానది యొక్క తట తీరమునందు సంభాసి చక్కగా ప్రకాశిస్తున్నది, అనగా గంగా తీరంలో ఉన్న దివ్యక్షేత్రం వారణాసి. పవిత్ర క్షేత్రములలో ఇంతకంటే గొప్ప క్షేత్రం లేదని ప్రసిద్ధికెక్కినటువంటి క్షేత్రం వారణాసి. ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళాడు ఆయన. వరసగా డుంటి విఘ్నేశ్వరాదులు అందరినీ దర్శనం చేసుకుని శివుడి ఆజ్ఞ కదా కాశీ వెళ్ళన్నాడు. వెళ్ళిన తర్వాత కాశీరాజు గారిని కలుసుకో, అందువల్ల ఈయన వెంటనే కాశీరాజు దగ్గరికి వెళ్ళాడు. కాశీరాజు గారు ఈయన రాగానే స్వాగతం చెప్పి, నువ్వు వస్తున్నావని శివుడు చెప్పాడు అయ్యో అన్నట. అదేమిటంటే, అవును శివుడు నాకు కల్లో కనపడి ఒకనొక శివాలయం అర్చకుడు వస్తాడు, ఆయనకి స్వాగతం చెప్పు, ఆయన్ని నీ ఇంట్లో అట్టే పెట్టుకో. నీ భార్య ఆయన వచ్చిన వెంటనే గర్భవతి అవుతుంది, ఆవిడికి పిల్లాడు పుడతాడు, పిల్లాడు పుట్టగానే ఆయన చేత మాట్లాడించు అని స్వామి చెప్పాడు అనగానే, ఓహో ఇదంతా శివానుగ్రహం అనుకున్నాడు ఈయన, అక్కడే ఉండిపోయాడు. ఈయన వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ రాజుగారు కాశీరాజు గారి భార్య గర్భవతి అయ్యింది. అంటే ఈయన 10 నెలల పాటు అక్కడే ఉండిపోయాడు. ఈ 10 నెలల్లో హాయిగా కాశీలో ఎన్నెన్నో చూశాడు, సుఖంగా తిరిగాడు. సరిగ్గా 10వ మాసంలో కాశీరాజు గారి భార్యకి కొడుకు పుట్టాడు. పుట్టగానే శివుడు మీతో మాట్లాడించమన్నాడండి అనగాని లోపలికి వెళ్ళాడు. పుట్టిన కొడుకు మాట్లాడటం ఏమిటరా, శివుడు మాట్లాడించడం ఏమిటనుకుని లోపలికి వెళ్ళాడు. కాశీరాజు గారి భార్యకి ప్రసవం అవగానే కళ్ళు తిరిగి అలా నిద్రపోతుంది. అప్పుడే పుట్టిన పిల్లాడు, ఇంకా స్నానం కూడా చేయించలేదు, బొడ్డోడని పిల్లాడు. ఈయన చూడగానే రండి రండి స్వామి రండి స్వాగతం అన్నట్ట. నా పేరు నీకెలా తెలుసు, నువ్వెవరో అడిగితే ఆ అడవిలో మీకు పప్పు పెట్టిన పోయేవాడిని నేనేనండి అన్నాడు. ఈయన వచ్చిపోయింది. ఏమిటేమిటి మళ్ళీ చెప్పంటే, అయ్యా మీరు కాలినడకన మా అడవికి వచ్చారు, నేను మా ఆవిడ మంచి మీద నుంచి కిందకి దిగాం, మా ఆవిడ మంచి మీద మిమ్మల్ని కూర్చోబెట్టింది, భోజనానంతరం సేవ చేసింది, నేను కింద ఉన్నాను, ఆ తర్వాత పులి నన్ను చంపేసింది, మీలాంటి ఒక పుణ్యాత్ముడికి ఇంత అన్నం పెట్టడం వల్ల, అన్నదాన మహామహిమ వల్ల ఒక సామాన్యమైన బోయవాడిగా ఉన్న నేను చచ్చిపోయి వెంటనే కాశీరాజు గారి భార్య కడుపులో ప్రవేశించాను, కాశీరాజు గారి కొడుకుగా పుట్టాను, ఈ కాశీక్షేత్రాన్ని 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాను, ఈ 1000 ఏళ్ళు కాశీని పరిపాలించడం వల్ల నిరంతరం కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవటం వల్ల ఈ పుణ్యంతో శాశ్వతంగా శివుడి దగ్గర ప్రమదగణాల్లో చేరిపోతున్నాను, ఇది అన్నదాన మహిమ అన్నాడు. ఈయనకి మతిపోయింది. నాకు ఇంకో అనుమానం అన్నట్ట, ఈ డౌట్లు అందరికీ ఉంటాయండి, దేహమున్నంత వరకు సందేహం ఉండు, అందుకని నువ్వేమో అన్నదానం చేసి పులి రోట్లో పడి చచ్చిపోయావు, కాశీరాజు గారి కొడుకు అయ్యావు, పాపం మధ్యలో మీ ఆవిడ కూడా అన్నదానం చేసిందిగా, ఆవిడ వైధవ్యంతో బాధపడుతోందా అంటే, లేదు స్వామి, మిమ్మల్ని అడవి దాటించాక మా ఆవిడ మళ్ళీ అడవిలోకి వచ్చి నా ఎముకలు ఒకటి రెండు దొరికే దారిలో ఆ ఎముకల్ని చితి మీద పెట్టి చితాభస్మంలో చితులు తాను కూడా దూకి చచ్చిపోయింది, తాను భస్మం అయిపోయింది, సహగమనం చేసింది నా మీద ప్రేమతో. పూర్వం భర్త లేకపోతే ఉండలేకపోయేవారట, అలాంటి వాడు మొగుడు కోసమని అగ్నిలో దూకి చచ్చిపోయేవాడు కొద్దిమంది, అలా అందరూ చచ్చిపోకూడదు సుమా. కుంతీదేవి చావలేదు, గుర్తుపెట్టుకోండి, సహగమనం అసలు మన శాస్త్రంలో లేదు. ఎవరో ఇష్టపడిపోయిన వాళ్ళు పక్కన పెడితే, కౌశల్య పోయిందా, సుమిత్ర పోయిందా, కైక పోయిందా, ఎవరూ పోలా. పైగా కొంతమంది అయితే భర్త గారు బతికున్న రోజుల్లో 12 ఇడ్లీ వేసుకుని భార్యాభర్తలందరూ తినేవారట. భర్త పోతే ఏమండి మీరు లేరు, ఎలాగా ఈ 12 ఇడ్లీ నేనే తింటానండి మీ బదులండి, కాబట్టి అలా 12 ఇడ్లీ తినవాళ్లే ఉన్నారు. అద్భుతమైన మన శాస్త్రాలను వక్రీకరించి దుర్మార్గులు చెబితే చెప్పవచ్చు కాక, ఎవడు పోతాడండి ఎవడు కోసం ఎవడు. పూర్వం ఏంటంటే ఇద్దరు కలిసి తినేవారు, ఇప్పుడు భర్త గారి పటానికి 6 ఇడ్లీ చూపించి ఆ 6 ఇడ్లీ కూడా ఈవిడే తింటుంది, కాబట్టి ఎవరి కోసం ఎవరు ఆగరు. మా ఆవిడ మాత్రం నా మీద ప్రేమతో అందులో దూకి చచ్చిపోయింది. వెంటనే ఇప్పుడు ఆవిడ విదర్భరాజు గారికి కూతురుగా పుట్టింది. విదర్భ దేశానికి కుండినపురం రాజధాని. కుండిన అంటే ఇప్పుడు నాగపూర్. నాగపూర్ని పూర్వం కుండినపురం అనేవారు. రుక్మిణీదేవి, నలుడి భార్య దమయంతి, వీళ్ళు అక్కడి వాళ్ళే. ఆవిడ కొద్ది రోజుల్లో, నేను పుట్టిన కొద్ది రోజుల తర్వాత ఆ కుండిన రాజు గారి కూతురుగా పుడుతోంది. తర్వాత మాకు స్వయంవరం జరుగుతుంది, ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంటుంది, ఆవిడ కూడా కాశీ వస్తుంది, మేమిద్దరం సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తాం, ఇద్దరం కైలాసానికి పోతాం అని చెప్పి పూర్వజన్మ జ్ఞానం ఇంతవరకే ఉంది నాకు అంటూ ఉండగానే పూర్వజన్మ జ్ఞానం పోయి మళ్ళీ కుర్రాడు కేర్ కేర్ మంట మొదలెట్టాడు. అంటే నా గురించి కేర్ తీసుకున్నాడు, అది కేర్ కేర్ అండి. ఆశ్చర్యపోయిన, ఇది రాణిగారికి తెలియదు రాజుగారికి తెలియదు, కేవలం ఈయనకి మాత్రమే ఆ కుర్రాడు చెప్పాడు. పరమేశ్వర, ఇప్పుడు నాకు అర్థమయ్యింది, అన్నదాన మహామహిమ ఎంత శక్తివంతమైనదో తెలియజేయడానికి ఎంత కథను నడిపావు, ఇంకా నేను నీ మాట కాదంటానా అని రాజు దగ్గర సెలవు తీసుకుని తిరిగి మళ్ళీ అడవికి వచ్చి గుడిని ఓపెన్ చేసి అన్నదానం స్టార్ట్ అయ్యింది అన్నాడు. వెంటనే మన అమస్టర్డామ్ వాళ్ళంతా తలకు కాస్త డొనేషన్ కూడా ఇచ్చారు. హాయిగా అన్నదానం సాగింది, ఆయన ధరించాడు. ఇవన్నీ పురాణ కథలన్నీ వ్యర్థం అనుకోకండి, ఇవేమి కల్పితాలు కావు. మహానుభావుడైన వేదవ్యాసుల వారు ఉన్నది ఉన్నట్టుగా రాశాడు. ఆయన ఉండే చెప్పాడు, నేను ఎక్కడా కల్పించి రాయలేదు, అవసరం నాకు లేదు, నేను ఋషిని అన్నాడు. కాబట్టి మీ ఐందో ఉన్నవాళ్ళు కూడా అరవిందు మీరంతా కలిసి సంకల్పించిన దివ్యాలయం తొందరలో పూర్తవుగాక, పంచాయతనం పూర్తయ్యి అనేక విధములుగా శాస్త్ర ప్రకారం నడుచుగాక. ఆయన చెప్పాడు, ఎంతో మంది మేము కలిసాం, ఒక సంఘంగా ఏర్పడ్డాం, ఎవరికి తోచింది వాడు చేస్తున్నామని, దీనికి దైవానుగ్రహం కూడా ఉంటుందన్న నా నమ్మకం. అయ్యేదాకా మాత్రం వీలున్నంత వరకు లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామం పారాయణ చెయ్యండి ప్రతి వారం. దాంతోపాటు వ్యూహలక్ష్మి మంత్రం యూట్యూబ్లో నేను చదివింది ఉంటుంది, ఆ లక్ష్మీ మంత్రం జప చేస్తే అవుతుంది. గురువుగారు అప్పుడు ప్రతిష్టా సమయంలో వచ్చి తీరతారు. మీకు శుభం కలుగుగాక. రేపు కూడా మరికొన్ని విశేషాలు చెప్పుకుందాం.